శ్రీరామ శ్రీరామ ఓం శ్రీరామ రామ రామాయ రామాయ రామ రామాయ రామ రామాయ రామ రామాయ ఓం శ్రీరామ రామ రామాయ ఓం శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ రామ రామాయ ఓం శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ శరణం మమ ఓం శ్రీ రామ రామాయ నమః. ఇది రామ మంత్రం ఎవరైనా రాసుకుంటే రాసుకోండి. రామ మంత్రం ఏంటంటే ఓం శ్రీం రామ రామాయ నమః. ఇది రామ మంత్రం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఓం శ్రీం రామ రామాయ నమః. అది రామ మంత్రం. రామ మంత్రం చేసేవాళ్ళు ఇలా చేసుకోండి. ఈరోజు చైత్రమాసం, శ్రీరామనామే, గడియలు పునర్వసు గడియలు. ఈ కాలంలో చైత్రమాసం నవమి శ్రీరామనవమి అంటే నవమ రోజున జన్మించాడు కాబట్టి చైత్రమాసంలో శ్రీరామనవమి అంటారు. తిది నవమి, నక్షత్రం పునర్వసు, మాసం చైత్రమాసం. మనం ప్రతి సంవత్సరం పాలకోడేరు శ్రీరామనవమికి పాలకోడేరు గ్రామం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తున్నాం, ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చిన వెంకటరాజు గారి కుటుంబంలో నాకు ఆత్మీయుడు, కొత్తపల్లి చిన్న వెంకటరావు నాకు ఆత్మీయుడు, సహచరుడు, సన్నిహితుడు. రామచంద్రం స్వర్గస్థులు అవటం వల్ల మనం ఒక మంచి భక్తుణ్ణి, మంచి స్నేహితుణ్ణి, మంచి సహచరుణ్ణి కోల్పోయాం చాలా. కానీ ఆయుర్ధ్యాయం భగవంతుని కదా, నాకు ఆయుర్ధ్యాయం తక్కువ ఇచ్చాడు, లైఫ్ స్పాన్ తక్కువ. ఎనలగం భక్తుల్లో 190 మందికి వికారాలు ఉంటాయి, అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఆ గుణాలను బట్టి సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, రజగుణం ఒక రకంగా ఉంటారు, తమో గుణం ఉన్నప్పుడు ఒక మాయ. అంటే గుణాల రూపంలోనే మాయ ఉంటుంది. కానీ నేను పాలకొడేరు గ్రామం వచ్చినప్పటి నుంచి రామచంద్రుడు స్వర్గస్థుడు అయ్యే వరకు అంత నిదానంగా ఉన్న భక్తిని నేను చూడలేదు. నూటికి 90 మంది భక్తుల్లో హెచ్చు తగ్గర ఉంటారు. ఆదివారం ఒక రకంగా ఉంటారు, సోమవారం ఒక రకంగా ఉంటారు. రామచంద్రంలో ఒక్కరోజుని కూడా హెచ్చు తగ్గులు చూడలేదు. అతను కళాకారుడు, రామచంద్రన్ కళాకారుడు. నాకు ఎప్పుడైనా 2 మామిడి పళ్ళు తీసుకొస్తే, 2 అత్తిపళ్ళు తీసుకొస్తే ఆ పళ్ళు బజార్లో ఎక్కడ దొరకనిపిస్తుంది మనకు. ఆ పళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చాను, ఎక్కడ కొన్నా బజార్లో మనకు ఎక్కడ దొరకం అనిపిస్తుంది. ఏ తెచ్చినా అంత శుభ్రంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, అంటే ప్రత్యేకంగా సంరక్షణ చేసి తెచ్చాడు. 2 అత్తిపళ్ళు చాలా ఉండేది, 2 బచ్చాకాయలు చాలా ఉండేది, అదేవిధంగా మామిడి పళ్ళు చెయ్యం, ఈ పళ్ళు ఎక్కడ దొరికితే బజార్లో మనం అడిగిరాగా అంత శుభ్రంగా తెచ్చుకోవడం. నాకు అనిపిస్తుంది రాముడు ఆయన సొంత పని చేయించుకోవడానికి తొందరగా తీసిపోయాడు. అసలు ఈ పాలకొడుకులో పని తప్పించి శ్రీరాముడు ఆయన సొంత పని చేసుకోవడానికి తొందరగా రామచంద్రాన్ని తీసుకెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. సహృదయ అన్నవాడు యూనిఫారం గా ఉండేవాడు ఎప్పుడు అతనిలోని హెచ్చు తగ్గులు చూడలేదు. మన భక్తిలో కూడా రకరకాల భక్తులు ఉంటారు, అతనిలో ఎప్పుడు హెచ్చు తగ్గులు చూడలేదు. మంచి కళాకారుడు వస్తువు ఏ వస్తువును సెలెక్ట్ చేయటంలో బాగా తెలివితేటలుగా సెలెక్ట్ చేసేవాడు. కొత్తపల్లి చిన్న వెంకటరాజు కుటుంబంలో రామచంద్ర ఉంటారు. రామచంద్ర ఒక వారు కుటుంబానికే వర్తించి నేను చెప్పి మన భక్తుల్లోనే ఒక విశేషమైన భక్తుడు. ఎప్పుడు అతనిలోనే హెచ్చుతగ్గు యూనిఫారం గా ఉండడు, ఎప్పుడు యూనిఫారం గా ఉండడు. అతని మనసులో నాకు మెరకా పల్లాలు కనపడలేదు. అసలు మనసులో నాకు మెరకా పల్లాలు ఇప్పుడు అప్స్ డౌన్స్ కనపడలేదు. అంచేసి రామచంద్రాన్ని ఈ రోజున శ్రీరామనవమి రోజున స్మరించటం నా ధర్మం ఈ భక్తుల సమక్షంలో. లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కూడా అందరి మీద సమానమైన గౌరవం ఉండేది. అంటే కొంత వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంతమందికి రామచంద్రుడు నచ్చబోచ్చు అది వేరే విషయం, కానీ రామచంద్రానికి అందరి మీద సమానమైన గౌరవం ఉండేది. అదొక విశేషం. రాముణ్ణి స్మరించుకోవటం వల్ల, రాముణ్ణి ధ్యానం చేసుకోవటం వల్ల, రామనామం చేసుకోవటం వల్ల, రాముడు రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల మనకు మూడు గుణాలు కలిసి వస్తాయి. ఒకటి రాసుకునేది హృదయం విశాలం అవుతుంది. తర్వాత మనస్సు పవిత్రమవుతుంది. మన మనస్సు పవిత్రమవుతుంది. హృదయం విశాలమవుతుంది. మనస్సు బుద్ధి ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటాం. ఈ మూడు మనకు రామనామం చేసుకోవటంలో వచ్చే పరిచయం. మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రాముడు. మహావిష్ణువు అవతారాలు ఇచ్చాడు కదా, దశావతారాలు అంటారు, అందులో ఏడవ అవతారం రాముడు. మర్యాద దేవుడు అనే పేరు ఆయన, మర్యాద పురుషోత్తముడు అంటారు రాముడు. ఆ పేరు ఆయనకు ఒక్కడికి వచ్చింది. మనకు దేవతలు చాలా మంది ఉన్నారు, కానీ మర్యాద పురుషోత్తముడు రామనామాన్నే తారక నామం అంటారు. మనల్ని తరింపజేసే నామం కాబట్టి తారక నామం అంటారు. కాశీలో మరణించిన వాళ్ళందరికీ విశ్వేశ్వరుడు బోధించేది రామనామం. కాశీలో మరణించే వాళ్ళందరికీ అక్కడ విశ్వేశ్వరుడు రామనామం బోధిస్తాడు. చెబుడు రామనామం చెబుతాడు. ఒక రామనామం చేయటం వల్ల విష్ణు సహస్రనామాలు చేసినంత ఫలితం వస్తుందని భీష్మాచార్యుడు చెప్పాడు. ఒక రామనామం చేయటం వల్ల విష్ణు సహస్రనామాలు 1000 నామాలు పఠించినంత లాభం వస్తుంది. అంటే విష్ణు సహస్రనామాలు మీకు చేసే శక్తి లభితే ఒక రామనామం చాలండి, అంత ఫలితం వస్తుంది. వాడు రాముడు. సర్వసాధారణంగా మన సుఖం కోసం ఇతర సుఖాలు పోగొట్టే అలవాటు ఉంది. మన సుఖం కోసం ఇతరుల సుఖాలు పోగొడతాం. అలా రాముడు ఇతరుల సుఖం కోసం తన సుఖం పోగొట్టుకున్నాడు వాడు రాముడు. దర్శనం లోకంలో జరిగేది ఏంటంటే మన సుఖం కోసం ఇతరుల సుఖాలు పోగొట్టేస్తాం, కానీ రాముడు ఏంటంటే ఇతరుల సుఖాలు తన సుఖం పోగొట్టుకున్నాడు, ఇతరుల సుఖాల కోసం తన సుఖం పోగొట్టుకున్నవాడు వాడు రాముడు. సాంప్రదాయం ఏమిటంటే రాముడు శ్రీరామనామం శ్రద్ధగా చేసేవాళ్ళు, రామనామం శ్రద్ధగా చేసేవాళ్ళు, స్మరించేవాళ్ళు, వాళ్ళకి రెండు వస్తాయని సాంప్రదాయంలో ఉంది. ఒకటి ఏంటంటే, ఒకటి ధనం, రెండు సుఖం. రామనామాన్ని స్మరించేవాళ్ళు, ఇది సాంప్రదాయం. ఇది అంటే రామాయణం శ్రద్ధగా చదివి వాళ్ళకి ధనం వస్తుందని, భారతం శ్రద్ధగా చదివి వాళ్ళకి జయం కలుగుతుందని, భాగవతం శ్రద్ధగా చదివి వాళ్ళకి వైరాగ్యం వస్తుందని ఇది సాంప్రదాయంగా చెప్తారు మన హిందూ మతంలో. అయితే అన్ని గ్రంథాల్లోకి ఆది గ్రంథం రామాయణం. అసలు మొట్టమొదట మనకి సాహిత్యం అంతా ఎలాగుందంటే మంత్ర రూపంలో ఉంది. మొట్టమొదట ఆ మంత్ర రూపంలో ఉన్న సాహిత్యం అంతా శ్లోక రూపంలో వచ్చింది రామాయణం. అంటే ఆది కావ్యం అంటారు దాన్ని. మొట్టమొదటి కావ్య రూపంలో వచ్చింది ఆది కావ్యం. కావ్యంలో ఎప్పుడు కూడా మోక్షం గురించే చెప్పడు. మోక్షం గురించి చెప్తూ ఆత్మజ్ఞానం గురించి చెప్తే కుటుంబ కష్టకాలు చెప్తారు. కోపాలు వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటారు, అసూయ వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటారు, మనుషులు మనస్తత్వం చెప్తాడు. ఈ ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలు అన్ని పురుషార్థాల గురించి కావ్యంలో చెప్తాడు. రమణ మహర్షి గారు చెప్పినట్టు, రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు అస్తమాని మోక్షం ఆత్మజ్ఞానం మోక్షం అలా చెప్పరు, అన్ని చెప్తారు. కుటుంబ కష్టకాలు చెప్తారు, తర్వాత ఏమో మనం సమాజంతో ఎలా మలగాలో చెప్తారు, ఇంట్లో వాళ్ళతో ఎంతవరకు మనం ఆనందం పెట్టుకోవాలో చెప్తారు, లోపల వైరాగ్యం ఎలా పెంచుకోవాలో చెప్తారు. మీకు అర్థం అవుతుందా? మరి మనకున్న విద్యని మనకున్న సంపదని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్తారు, ఆ సుఖాలు వచ్చినప్పుడు ఎలా ఇమ్మర్చుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఇమ్మర్చుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు సంపద వచ్చినప్పుడు ఎలా వెర్రవేయకూడదు అనేటువంటి కావ్యం కావ్యంలో అన్ని చెప్తారు. కావ్యంలో అంటే కేవలం మోక్షమే చెప్పరు, నాలుగు కలిపి చెప్తారు. ధర్మ అర్థ కామ మోక్ష అన్ని ఈ నాలుగు కలిపే రామాయణం, ఈ నాలుగు కలిపే భారతం. అది నాలుగు కలిపి చెప్తారు, కేవలం ఒక మోక్షం గురించే చెప్పరు. మోక్షం గురించి చెప్పినా అది చూపిస్తూ ఉంటారు మన కళ్ళకి, అక్కడికి ఎలా చేరుకోవాలో చూపిస్తూ ఉంటారు. మన కుటుంబ కష్టాలు, సమాజం చోటు మనకు వచ్చే ఇబ్బందులు, సమాజానికి మనం ఏదైనా చేయవలసిన పని, ఇవన్నీ చెబుతూ మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ నిజం కాదు, చేరుకోవలసింది అక్కడికని, అక్కడ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అది ఇవన్నీ రామాయణంలో భారతంలోనే విశేషం. అంటే సాంప్రదాయం మీకు రామాయణం పఠించే వాళ్ళకి రామాయణం పారాయణం చేసేవాళ్ళకి రెండు వస్తాయి. ఒకటి ఒకటి ధనం, రెండు సుఖం. అంటే సీతాదేవి ఏమైందంటే సుఖం అనుభవించటం వల్ల సుఖం రాదు, ధర్మాన్ని ఆచరించటం వల్ల సుఖం వస్తుందని చెప్పింది. సీతాదేవి ఏమని చెప్పిందంటే సుఖం అనుభవించటం వల్ల సుఖం రాదు, ధర్మాన్ని ఆచరించటం వల్ల సుఖం వస్తుంది. సుఖం వస్తుంది, ధనం వస్తుంది, కానీ మనం సుఖం అనుభవించడం వల్ల సుఖం వస్తుంది అనుకుంటున్నాం. సుఖం అనుభవించడం వల్ల సుఖం రాదు, ధర్మాన్ని ఆచరించడం వల్ల సుఖం వస్తుంది. ఈ మాట సీతమ్మ చెప్పింది రామాయణంలో. మనకి రామాయణంలో 24,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు, రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కాండల కింద విడదీశారు మనకు 15 అధ్యాయం 14 అధ్యాయం. అధ్యాయులు ఎలా ఉన్నాయో భగవద్గీతలో అలా కాండాల కింద విభజించారు రామాయణాన్ని. అసలు రక్షించేది రామాయణం అని చెప్తారు. మనకు ఒకే చూపు, ఏకాగ్రత, ఒకే చూపు, ఒకే మాట, ఆ ఏకాగ్రత ఎలా ఉండాలి, సత్యాన్ని ఎలా అంటిపెట్టుకుండాలి అని రామాయణంలో చాలా వివరిస్తారు. కొంతమంది పరిస్థితులు బాగున్నప్పుడు బాగానే ఉంటారు, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు చెదిరిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎలా తట్టుకోవాలో మీకు రామాయణంలో చూపిస్తాడు. రామాయణంలో మొత్తం 6 కాండలు ఉన్నాయి. 1 బాలకాండ, 2 అయోధ్య కాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింద కాండ, 5 సుందరకాండ, 6 లంకకాండ. లంకకాండ అంటే యుద్ధకాండ. లంకకాండనే యుద్ధకాండనే కొంతమంది లంకకాండ అంటారు. మొత్తం 6 కాండలు ఉన్నాయి రామాయణంలో. ఈ 6 కాండలు అంటే ఈ మొత్తం రామాయణం అంతా చదవలేని వాళ్ళు సుందరకాండ చదివితే మొత్తం రామాయణం చదివిన ఫలితం అంతా వస్తుందని చెబుతారు. ఆ సుందరుడు ఎవడంటే హనుమాన్. ఆ సుందరుడు ఎవడు? సుందరుడు హనుమాన్. హనుమాన్నే సుందరుడు, గొప్ప సుందరమైన వాడు హనుమంతుడు. వాడి పేరు, వాడు సుందరమైన వాడు కాబట్టి బహు సుందరమైన వాడు. మనం 1,000 2 కళ్ళు కాదు, 1,000 కళ్ళు పెట్టుకుంటే వాడు సౌందర్యాన్ని చూడటానికి సరిపో. 2 కళ్ళు కాదు, 1,000 కళ్ళు పెట్టుకుని చూస్తుంటే ఆంజనేయ స్వామికి సౌందర్యాన్ని 1,000 కళ్ళు చూసిన సంతుడు, అటువంటి సుందరుడు. అంచేది ఆ కాండకు వాల్మీకి సుందర కాండను పెట్టాడు. గొప్ప సుందరుడు హనుమంతుడు వాడు. అంచేది ఆ కాండకు ఏం పెట్టారు? సుందరకాండ అని పెట్టారు. మీకు రామాయణంలో మీకు ఆ గాథ అంతా తెలుసు. రాముడికి జ్ఞానం ఉందా అని ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు. అదేమి చెప్పారంటే, రామనామం చేసుకుంటాంటే మనకి జ్ఞానం వస్తాయంటే రాముడు జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడని. రామనామం చేసుకోవడం వల్ల మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? ఆ ప్రశ్న మీరు వేసిన ప్రశ్నే పొరపాటు అని భగవాన్ చెప్పారు. రాముడు మన అందరి హృదయాల్లో ఉన్నవాడు. రాముడు భారతదేశంలో హిందువులు 170 మంది రాముణ్ణి ఆరాధిస్తారు. అందులో ఆంధ్రులు ఎక్కువగా రాముణ్ణి ఆరాధిస్తారు. ఆంధ్రులు మనకు ఆంధ్రులు ఇప్పుడు 6 కోట్లు ఎంతమంది ఉన్నారు. 6 కోట్లలో ఎక్కువ మంది రాముణ్ణి ఆరాధిస్తారు. భారతదేశం మొత్తం జనాభాలో ఎక్కువ మంది హిందువులు చేసేది రామనామం. మన హృదయంలో ఉన్నవాడు రాముడు. రాముడు తండ్రి పేరు దశరథుడు, రాముడు తల్లి పేరు కౌశల్య. ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న రాజులు, మన ఆంధ్రలో రాజులందరూ చంద్రవంశం, రాముడిది సూర్యవంశం. ఈ ప్రాంతంలో రాజులు ఉన్నారు కదా, విజయనగరం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి. ఈ ప్రాంతంలో రాజులందరూ చంద్రవంశం, రాముడిది సూర్యవంశం. ఏంటది, రాజుల్లో 2 వంశాలు ఉన్నాయి, చంద్రవంశం అని సూర్యవంశం. రాముడు రాజు. ఇప్పుడు ఇక్కడున్న రాజులు, ఈ ప్రాంతంలోని రాజులందరిది చంద్రవంశం, రాముడిది మట్టికి సూర్యవంశం. ఉత్తరాదిలో కూడా క్షత్రియులు ఉన్నారు. ఇప్పుడు దక్షిణాదిలో ఎలా ఉన్నారు, వాడు ఎక్కువ మంది సూర్యవంశం, దక్షిణాదిలో రాజులు ఎక్కువ చంద్రవంశం. రాముడికి పేరు రఘుపతి అని. ఏం పేరు రఘు? ఆ రఘు అంటే రాముడే. రాముడికి సూర్యుడు. రఘు ఎవడు? సూర్యుడే. రఘుపతి అంటారు రాముడికి. సూర్యవంశంలో వాడు ఎవడు? రాముడు. వంశం సూర్యవంశం, నక్షత్రం పునర్వస నక్షత్రం, తిది మాసం చైత్రమాసం, తిది శ్రీరామనవమి. సర్వసాధారణంగా ఒక సాంప్రదాయం ఉంది. అని మీరు నమ్మిన నమ్మకం, నవమి రోజున పుట్టిన వాళ్ళందరికీ ఎక్కువ గౌరవం పొందుతారని, ఎక్కువ కీర్తిని ఆర్జిస్తారు. రాముడికి గొప్ప కీర్తి వచ్చింది. ఎవరికీ లేని దేవతల్లో ఎవరికీ లేని కీర్తి వచ్చింది రాముడు. నవమి రోజున జన్మించిన వాళ్ళకి కీర్తి వస్తుందని, సంపన్న గృహస్థులు అవుతారని. అంటే వాళ్ళు పుట్టినప్పుడు ధనం లేకపోయినా తర్వాత ధనవంతులు అవుతారని ఒక పద్ధతి. బిర్లా కూడా నవమి రోజున జన్మించాడు. అంటే ఒక సాంప్రదాయం అది. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇటువంటి మాటలు భగవాన్ చెప్పరు. నేనేదో రామాయణం ఉంది కాబట్టి చెప్తాను. ఆయన చెప్పరు ఇటువంటి మాటలు. వీరికి సాంప్రదాయంగా మరి చెప్పాలి కదా మనం. ఇలా సాంప్రదాయంగా నవమి రోజున జన్మించిన వాళ్ళు ధనవంతులు అవుతారని, కీర్తివంతులు అవుతారని. అంటే యశస్సు కలుగుతుంది, నవమి రోజునే యశస్సు కలుగుతుందని ఒక సాంప్రదాయం, మన హిందువుల యొక్క సాంప్రదాయం. అంచేత ఆ భగవాన్ జోలికి వెళ్ళొద్దులండి. ప్రతి కీర్తి అయినా అహంకారానికి, అపకీర్తి అయినా అహంకారానికి అంటారు. ఆయనకి ఆయన గొడవలోకి వెళ్ళొద్ది. 10 నిమిషాలు తర్వాత ఆయన సబ్జెక్ట్ వచ్చినప్పుడు చూసుకుందాం. కీర్తి అయినా అహంకారానికి, అపకీర్తి అయినా అహంకారానికి, గౌరవమైన అపకారానికి, గౌరవమైన అహంకారానికి, అగౌరవమైన అహంకారానికి. ఆ చైతన్యానికి గౌరవం కావాలా, అగౌరవం కావాలా అంటాడు. అక్కడికి వెళ్ళొద్దు, ఇంకా అది చెటారు కొమ్మ. అంటే అక్కడికి వెళ్ళొద్దు. రాముడు తల్లి పేరు కౌశల్య, తండ్రి పేరు దశరథ మహారాజు. వీళ్ళు అంటే ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ప్రమాద వశాత్తు దశరథి 2 వరాలు ఇచ్చాడు కైకి. ఆ 2 వరాలు ఇప్పుడు తర్వాత చెప్పుడు మాటలు ఎప్పుడు నమ్మటం. చెప్పుడు మాటలు నమ్మే బుద్ధి నడుచుడు మన స్నేహాలు చేయకూడదు. వాళ్ళు స్థిరంగా ఉండరు. మూల శంక ఉన్న మనుషులు ఎలా ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు. ఎప్పుడు కూడా మీరు ఒకటే బుద్ధి కూడా, పరాయి బుద్ధి ప్రమాదాలను తీసుకొస్తుంది, సొంత బుద్ధి సుఖపెడదు. పరాయి బుద్ధి ప్రమాదాలను ఇంచదంటే మనకు సలహా చెప్పుకోవడం. ఎంతమంది ప్రేమిస్తారు మనం? అందులో కష్టం వస్తే ఒక్కడ కనిపిస్తాడా? పరాయి బుద్ధి ప్రమాదం తీసుకొస్తుంది, సొంత బుద్ధి సుఖాన్ని తీసుకొస్తుంది. అందులో చెప్పుడు మాటలు అసలు నమ్మకం. ఈ చెప్పుడు మాటలతో, చెప్పుడు మాటలు నమ్మి అలవాటు నడుచుకోవడం మనం స్నేహం చేయకూడదు. అటువంటి స్నేహాలు అంటే తప్పించుకోవాలి మిమ్మల్ని. ఆ చెప్పిన మాటలు అంద కలయిక. సొంతంగా చెడ్డ బుద్ధి ఆ మందర చెప్పిన మాటలు విని ఆ మందర పని చేసేది. దశరథుడికి ముగ్గురు భార్యలు, అందులో కైకిని ఫేవరెట్ వైఫ్ అంటారు. ఏం వైఫ్ కైకిని? కైకి ఏం వైఫ్? ఫేవరెట్ వైఫ్. సుమిత్ర, కౌశల్య, లక్ష్మణుడి తల్లి సుమిత్ర. ఆవిడ మహాజ్ఞాని, రామకృష్ణ పరమహంస రామాయణ మహర్షితో సమానం. కాని ఆవిడ తెర మీద కనపడదు. చాలా మందికి తెలియదు లక్ష్మణుడి తల్లి రమణ మహర్షి గారు రామకృష్ణ పరమహంస గారు సాగిన ఆవిడ పేరు సుమిత్ర. అందరికీ మిత్రురాలి ఆవిడ, అందరికీ స్నేహితురాలి ఆవిడ. మంచి వాళ్ళకి స్నేహితురాలి, చెడ్డ వాళ్ళకి స్నేహితురాలి. అంటే అటువంటి విశాలమైన సుమిత్ర. కౌశల్యకి కైకి అంత స్టాండర్డ్ లేదు. కైకే చెప్పుడు మాటలు విని మందర చెప్ప, కైకి బుద్ధి మంచిది, చెప్పుడు మాటలు వింటారో పాడైపోయిందవు. దశరథుడు ఏమనుకోనుకుందంటే, అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, రాముడు పెద్దవాడు అయ్యాడు, వయసు వచ్చింది, నేను ముసలివాడిని అయిపోయాను. అంటే రాముడికి రాజ్యం ఇచ్చేసి మనం విశ్రాంతి తీసుకోవటం మంచిదనే బుద్ధి వచ్చింది ఇవిడికి. ఎవరు దశరథుడు ఇక్కడ వచ్చింది ప్రమాదం. నేను నాకు వయసు వచ్చేసింది, నేను ఇంకా నాకు వయసు వచ్చేసింది, నేను రిటైర్ అయిపోయి రాముడికి రాజ్య పరిపాలన ఇస్తే వాడు చూసుకుంటాడు అని వాడు అనుకుని ప్రజలతో సంప్రదించాడు. నేను తప్పుకోవాలంటే రాముడికి పట్టాభిషేకం చేస్తాం, మీ అభిప్రాయం? అందరూ అన్నారు, గ్రేటర్ సన్ ఆఫ్ ఎ గ్రేట్ ఫాదర్, గ్రేటర్ సన్ ఆఫ్ ఏ గ్రేట్ ఫాదర్. మీరు బాగానే చేస్తున్నారు రాజ్యం, మిమ్మల్ని చెడ్డానని మేము అంటాం లేదు. మీరు రాజ్యం బాగానే చేస్తున్నారు. రాముడికి కనుక మీరు రాజ్యం ఇస్తే మీకంటే అతను బాగా చేయగలడు. మీకు కొన్ని వ్యామోహాలున్నా, మీకు రాముడికి వ్యామోహం లేదు. మీకు కొన్ని రాగద్వేషాలున్నా, రాముడికి రాగద్వేషాలు లేదు. మీకు అర్థమవుతుంది? అయితే మీరు బాగా చేసినా మీకంటే రాముడు బాగా చేయగలడు అని చెప్పేటప్పుడు దశరథుడు ఇష్టాన్న అయిపోయాడు. కైకిని ఏమంటారు? దశరథుని ఫేవరెట్ వైఫ్. ఏం వైపు? ఫేవరెట్ వైఫ్ అన్నమాట. అది ఈ మందర చెప్పిన మాటలు కైక వినటం వల్ల వాడు, అంటే ఎప్పుడైతే రాముడికి రాజ్యం ఇస్తారని ప్రజలతో సంప్రదించి రాముడికి రాజ్యం ఇస్తే బాగుంటుందని దశరథుడు అనుకున్నాడు, అప్పుడు ఈ మందర ఏం చెప్పిందంటే, రాముడికి కాదు రాజ్యం భరతుడికి ఇప్పించాలి మనం, నీకెదురు రెండు వరాలు ఇచ్చాడు కదా, వరాలు ఇప్పుడు కోరేసుకోమని చెప్తే, అది ఎప్పుడు కూడా మన చెడ్డ మాటలు వినటం వల్ల, ఒకసారి మనం చూసేసినా రెండు సార్లు కాదన్నా, ఆ చెడ్డ మాటలు తరచుగా ఉంటామంటే మన బుద్ధి చెడ్డ బుద్ధి వచ్చిపోయింది. మీరేం అక్కడ అక్కడ దాకా వద్దు, మీరు ప్రాక్టికల్గా చేస్తుంది. వీడు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని మీరు ఎలా చెడ్డవాళ్ళని అలా చూస్తామండి మీరు అనుకోండి. మీరు ఎవరినైతే చెడ్డవాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకంటే చెడ్డ బుద్ధి మీకు ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ప్రాక్టికల్, రామాయణంలో చెప్పిన మాట కదా, మీరు ప్రాక్టికల్గా చేయొచ్చు. వాళ్ళు చెడ్డవాళ్ళు, వీడు చెడ్డవాళ్ళు ఇలా అనుకుంటున్నారనుకోండి. ముందు అనుకున్న వాడికి ఆ చెడ్డ వాళ్ళకేంటి, వీడు ఎక్కువ చెడ్డవాడు అయిపోతాడు. ఏం చేయ, నువ్వు అదే చింతిస్తున్నావు కాబట్టి. నువ్వు ఏది చింతిస్తే అదే అవుతావు. దెయ్యాన్ని చింతిస్తే దెయ్యం అవుతావు, భగవంతుని చింతిస్తే భగవంతుడు, ఏది చింతిస్తే మనిషి అది అవుతాడు. మనకు మంచి స్నేహాలు దొరకటం కష్టం. మంచి స్నేహాలు దొరికితే పైకి వచ్చేస్తాం మనం, అలా దొరకటం కష్టం. శంకరాచార్య వారు ఏమన్నారంటే, పూర్వపుణ్యం లేకుండా నాకు మంచి స్నేహాలు దొరకాలని సాధ్యం కాదన్నాడు. మనకు పూర్వపుణ్యం లేదనుకోండి, మంచి స్నేహాలు కావాలన్నా దొరకమని చెప్పాడు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రేయః, మానవ జన్మ రావటం, మోక్షం పొందాలని తపన రావటం, మహాత్మునితోటి, మహర్షులతోటి, యోగులతోటి సహవాసం చేయాలనే కాంక్ష రావటం, అంత తేలిక నీ వందరాది నీ పూర్వజన్మన సుకృతి ఉంటేనే కానీ సాధ్యము కాదని వివేక చూడమని చెప్పారు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయః. అంటే తేలిక కాదు, మీరు అను కదా బుడబొక్కల మాటలు కాదు, బొంగరాలాట కాదు అని తేలిక కాదని చెప్పాడు. మహాపురుషులతో స్నేహం చెయ్యాలన్న తపన రాదు మనం. అందుకే ఏ గూటి పక్షులు ఆ గూటికి జారుతాయి అంటారు చెప్తాడు. మన స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాయి. సాధన అంటే ఒప్పుకుంటే చేయొచ్చు, ఎంత ఒప్పుకుంటే అంతే చేయొచ్చు. కానీ స్నేహాల విషయంలో మన బుద్ధిని పాడు చేసేస్తాయి, అలాగే మందర కైకిని పాడు చేస్తాయి. దశరథుడు ఏమని కోరిందంటే 14 సంవత్సరాలు రాముని అరణ్యానికి పంపమని. మీకు అర్థం వచ్చిందా? భరతుణ్ణి యువరాజుని చేయమని. మీరే రాజువాడిని, భరతుణ్ణి యువరాజుని చేయమని. అప్పుడు ఆ మాటలు భరించలేక తర్వాత అతను చనిపోవటం కొంతకాలానికి 15 రోజులకి 20 రోజులకి 24 రోజులకి ఆ రామ వియోగం వల్ల చనిపోయాడు. ఎవరు దశరథుడు? ఇంకా చాప్టర్ వదిలేద్దాం. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, మహావిష్ణువు అవతారం అని మన సాంప్రదాయం రాముడు. కానీ వాల్మీకి ఏమన్నాడంటే ధర్మం యొక్క అవతారం రాముడు అని. ధర్మమే రాముడిగా జన్మించింది, ధర్మమే కాడు చేతులు తొడుక్కోవచ్చు. సాంప్రదాయం ఏం చెప్తారంటే మహావిష్ణు యొక్క 7వ అవతారం రాముడు అని చెప్తారు. కానీ వాల్మీకి ఏమన్నాడంటే ధర్మమే రాముడి రూపంలో భూమి మీదకి వచ్చింది. రాముడికి 2 సలహాలు చెప్పారు. వాళ్ళ తమ్ముడు ఒకడు, వాళ్ళ అమ్మ దశరథుడు ముసలోడు, వాడు ఏదో చెప్పాడు. ఆ ఫేవరెట్ వైఫ్ మాటలు విని ఏదో చెప్పాడు. ఆ మాటలు అసలు దశరథుడిని పట్టించుకోకూడదు. పట్టించుకుని ఒక నిన్ను అరణ్యవాసానికి వెళ్ళమనకూడదు. పట్టించుకోవడం తప్పు ఒకటి, నిన్ను అరణ్యవాసం వెళ్ళటానికి ఇంకో తప్పు. అంచేది నేను వెళ్ళొద్దు అని కౌశల్య చెప్పింది. ఆ దాని ఆ మాటని బలపరిచాడు లక్ష్మణుడు. కానీ సుమిత్ర ఏం చెప్పరు, అది వెళ్ళొద్దని. జరగవలసింది జరుగుతుంది. రాముడు ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చాడో కౌశలకి తెలియదు, సుమిత్రకు తెలుసు. మహాజ్ఞాన సుమిత్ర తెర మీద కనపడదు. ఆవిడ చేసి పని ఆవిడ చేస్తుంది. ఆవిడ బుడబొక్కలు ఆవిడ కాదు. ఈ బుడబొక్కలు ఆయన చేపు పని చేరి తెర మీద కనిపిస్తామని చూస్తూ ఉంటారు. కొంతమంది పెళ్లిళ్ళు కాడ సవరించా ఉంటారు. కొంతమంది సవరించిన యజమానికి వచ్చి అక్కడ యజమాని దగ్గర కూర్చుంటారు. వీడు బాగా పనిచేశాడు యజమాని అనుకోవాలి. ఈ బుడబొక్కల జనం ఇలా చాలా మంది ఉంటారు. అడు పని చేయరు. యజమాని ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటారు. అంటే యజమాని ఇల్లు అనుకోవాలి, వీడు బాగా పనిచేస్తాయి, వీడు చేయడు కదా. మళ్ళా తప్పనిసరి అయితే ఏం చేయాలి పుచ్చుకుంటాడు. మళ్ళీ అన్నం వడ్డించడం కష్టం. నేర్చాలి అయితే అలా వెళ్ళిపోవచ్చు. అదేదో తప్పనిసరి వెళ్తుంది. రాముడు ఇద్దరు చెప్పారు వెళ్ళొద్దని. నువ్వు ఆడేదో ముసలుడు ఏదో అన్నాడు, ఆడు కూడా వెంచుకో వెళ్ళొద్దని కౌశలు చెప్పింది, లక్ష్మణుడు చెప్పాడు. నేను అన్నా, నేను ఆయన వెళ్ళమని అన్నాడు, నేను వెళతానన్నాను, అన్న మాట తప్పను అన్నాడు. ఎవరు? రాముడు. అన్న మాట తప్పను అన్నాడు అంటే అతను ఏ పని మీద వచ్చాడో పని అలాగ డెస్టినీ గెంటుతుంది మనిషిని. అంటే శరీరానికి సంబంధించిందే డెస్టినీ. ఆ శరీరం ఏ పని మీద వచ్చిందో ఆ పని చేయించే వరకు ప్రారంభం విధి బలీయమైనది. విధి బల దేహానికి సంబంధించినంత వరకు విధి బలీయమైనది. అంటే ఆ దేహం భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఆ స్త్రీ దేహం అవచ్చు, పురుష దేహం అవచ్చు, అది అలాగే విధి వాడిని గెంటికి వెళ్తా ఉంటుంది శ్మశానంలోకి వెళ్లే వరకు. వాడు అరణ్యవాసానికి వెళ్ళారు. సీతమ్మను రావద్దన్నాడు, సీతమ్మ వెళ్ళింది. లక్ష్మణుడు కూడా రావద్దన్నాడు, లక్ష్మణుడు వెళ్ళాడు. అంటే రామలక్ష్మణుడు విడదీయరాని వాడు. మన లక్ష్మణుడు మహావిష్ణువుకి పాన్పెవరు, ఆ పాల సముద్రంలో పాన్పెవరంటే మహాసర్పం. నీకు అర్థం వచ్చింది? ఆ పాన్పోయినటువంటి సర్పం లక్ష్మణుడు, విష్ణువు రాముడు. వాళ్ళు విడదీయలేము. రామలక్ష్మణుని మనం విడదీయలేము. అది రాముడు ఎక్కడ ఉంటాడు, లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. వేరుదేది రామ, దేరిది లక్ష్మణుడు. వీళ్ళు అరణ్యాసానికి వెళ్ళటం జరిగింది. అరణ్యవాసాల నుంచి ఎక్కడికి వచ్చారు, పంచవటి వచ్చారు. మీరు ఎప్పుడైనా అలహాబాద్కి 4 గంటల ప్రయాణం, పంచవటి చూడదగిన ప్రదేశం. నేను చూడలేదు కానీ కాశీ నుంచి వచ్చాక రైలు కూడా ఉంది. పొద్దున్న 6 గంటలకే బయలుదేరితే నేను మధ్యాహ్నం 1 గంటకే ఎప్పటికీ వెళ్ళిపోతాను. పంచవటి అంటే అయోధ్యని విడిచిపెట్టి రామలక్ష్మణుడు సీతమ్మ అక్కడికి వచ్చి పంచవటిలో మొట్టమొదటి పర్ణశాల కట్టుకున్నారు. ఆ పంచవటి పక్క నుంచే మందాకిని నది ప్రవహిస్తాను. మందాకిని నది, దానికి వరదలు రావు. 3 కాలాల్లో సమానంగా ప్రవహి, మన గోదావరిలాగా కృష్ణాని లాగా దానికి వరదలు రావు. 3 కాలాల్లో సమానంగా ప్రవహిస్తుంటది మందాకిని. ఆ మందాకిని నీడు సర్వసాధారణంగా ఒకసారి స్నానం చేస్తారు, 2 సార్లు స్నానం చేస్తారు చేసేవాళ్ళు. కానీ రాముడు ఆ నదిలో 3 సార్లు స్నానం చేసినవాడు పంచవటిలో ఉండదు, పర్ణశాలలో ఉండదు. అంటే ఆ నీళ్ళు అంత నిర్మలంగా ఉంటుంది. సీతమ్మ, ఈ మందాకిని నీళ్ళు ఎంత బాగున్నాయి, సత్పురుషుడు హృదయలాగా ఉన్నాయి. సీతమ్మ, ఈ మందాకిని నీళ్ళు ఎంత బాగున్నాయి, ఎంత మన ముఖం అందులో కనిపిస్తుంది, మన అర్థంలో ముఖం ఎంత కనిపిస్తుందో. ఆ మందాకిని నదిలో గుండి సూది కనుక పడిపోతే మన రూపాయికైతే పడితే కింద పడింది కనిపిస్తూ ఉంటుంది, నీళ్ళు అంత పలచగా ఉంటాయి. మన గోదావరి నీళ్ళలో మట్టి ఎక్కువ ఉంటుంది. మన గోదావరి నీరు మంచి వ్యవసాయాలకు మంచిదే మన గోదావరి నీరు, కానీ మట్టి ఎక్కువ ఉంటుంది. ఆ మందాకిని నీళ్లు పలచగా ఉంటాయి, మన రూపాయి బండి పడిపోయింది అనుకుని కింద కనిపిస్తూ ఉంటుంది. సీతమ్మ, ఈ నీళ్లు ఎంత బాగున్నా, 3 సార్లు 3 పూటలు స్నానం చేసేవాడు ఆ నీళ్ళ మీద ఆప్యాయించకూడదు. సీతమ్మ, ఈ నీళ్లు ఎంత బాగున్నాయి, సత్పురుషుడు హృదయంలా ఉన్నాయి. అంటే సత్పురుషుడు హృదయం ఎలా ఉంటుంది అట్లా మందాకిని నదిలో నీళ్ళు. అరణ్య వ్యవసాయానికి వచ్చారు. తర్వాత ఆ పంచవటిలో ఎక్కువ కాలం మీరు రెండు నెలలు ఉన్నారు. మీరు ఎవరన్నా పంచవటి బహు సుందరమైన ప్రదేశం, రామ భక్తులు ఎవడన్నా చూడొచ్చు. అలహాబాద్కి 4 గంటల ప్రయాణం. అంటే అలహాబాద్ అంటే ప్రజా, అక్కడి నుంచి కార్లు ఉన్నాయి, అక్కడ ఏదో హోటళ్ళు ఉన్నాయి, హోటళ్ళు కూడా ఇస్తారు, లాడ్జింగ్లు అయ్యో ఏవో ఉన్నాయి పంచవటిలో. కాశీ వెళ్ళిన వాళ్ళు కొంతమంది పొద్దున్న 6 గంటల ట్రైన్కి వెళ్తే 1 గంటకు తీసిపోతుంది, అక్కడికి వెళుతూ ఉంటారు. రామభక్తులు ప్రత్యేకంగా ఆ పంచవటి వెళుతూ ఉంటారు. అది శివుడిది. ఆ పంచవటి ఎవరిదంటే శివుడిది. ఇప్పుడు వెంకటాచలం, వెంకటం, ఆ వెంకటాచలం వెంకటేశ్వరుని కదా కొండ, ఆడెవడు వరాహస్వామి, వరాహస్వామి పక్క ఉంటాడు చూడండి, వాడు అనుమతి పుచ్చుకుని ఆ స్థలంలోకి వెళ్ళాడు. అందుకే వరాహస్వామి, నన్ను దర్శించిన వాళ్ళందరూ వరాహస్వామిని దర్శించాలి లేకపోతే పూర్తిగా మీకు ఫలితం రాదని చెప్తారు. ఆ పక్కనే వరాహస్వామి కూడా ఉంది, ఆ కొండ విష్ణువుది కదా వరాహస్వామి, ఆయన ఉంటాడని ఆయన అనుమతి మీద ఈయన ఉన్నాడు. అలాగే పంచవటి అనేది చిన్న కొండది, పెద్ద కొండ చిన్న, అది శివుడిది, అది శివుడిది. ఆ కొండ శివుడిది. వాన్రాయన మన ఆయన చూసి చెప్పకుండా వెళ్ళకూడదని లక్ష్మణుని పంపాడు. ఆయన ఉండమంటే ఆ కొండ మీద పంచవటిలో మనం ఉందా వాన్రాయన. ఇప్పుడు ఇంకా వాన్రం అనేది ఏమి లేదు, దురాక్రమణే. వాన్రేంటి, వాన్ర ఎవడో అక్కర్లేదు, దురా ఆక్రమించుకోవడం, ఎక్కడికక్కడ ఆక్రమణ, మర్యాద లేదు, సాంప్రదాయం లేదు. ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళాడు, లక్ష్మణుడు వెళ్ళాడు, వెళ్ళేలాగా రాముడు రామచంద్రమూర్తి కొంతకాలం, ఊరికే కొంతకాలం ఇక్కడ పంచవటి దగ్గర ఉంటానంటున్నాడు, బహు సుందరంగా ఉంది ప్రదేశం, మీరు అనుమతిస్తే ఇక్కడ ఉంటామని చెప్పాడు. అసలు ఈయన మర్యాద పురుషోత్తముడు, అలా చెప్పకుండా వెళ్ళడు రాముడు. అంటే ఆయన ఏమన్నాడంటే ఉండవచ్చు అని 2 షరతులు పెట్టాడు. ఈ కొండ మీద చిన్న కొండది, ఉండవచ్చు అని కింద మూసుకున్నాడు, నోరు మూసుకున్నాడు శివుడు. పైన కింద మూసుకున్నాడు, కింద మూసుకున్నాడు, పైన మూసుకున్నాడు. ఈ రెండూ మూసుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతకాలంలో వచ్చాడు శివుడు. అంటే ఇది నోరు, కింద గుహ్యం, పైన నోరు, కింద గుహ్యం. ఈ గుహ్యం ఒకటి, ఈ నోరు ఒకటి. అంటే నానాగడ్డి ఇక్కడ తినకుండా ఇక్కడ ఎంతకాలం ఉంటారో అంతకాలం బ్రహ్మచర్యం అవలంబించాలి. నానాగడ్డి తినకూడదు, ఏది లెక్క ప్రకారం పైది కిందది మూసుకున్న వాళ్ళు ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, నాకు అర్థించలేదని చెప్పాడు. కానీ పైది కిందది మూసుకోవాలన్నాడు, పైన చేయి పెట్టాడు, కింద చేయి పెట్టాడు. ఈ రెండు మూసుకున్న వాళ్ళు ఉంటే మాకు అభ్యంతరలేదంటే మనకు అర్థమైపోయినా లక్ష్మణుడికి అర్థమైంది. అక్కడ ఇల్లు రామ్ దానికి అభ్యంతరం లేదు, అక్కడికి వెళ్ళాపోయినా మనం మూసుకుని ఉన్నాం కదా రెండుని, రాముడు అన్నాడు. ఆ కొండ మీదకి వెళ్ళాపోయినా ఆల్రెడీ మనం మూసుకుని ఉన్నాం కదా, ఇంకా దానికి ఆ షరతు మనం అక్కర్లేదని ఇలా రాముడు శివుడు అనుమతి మీద అక్కడ ఉన్నాడు. అంటే శివుడు చెప్పింది ఇక్కడ ఉన్నంతకాలం మూసుకోండి మీరని, అలా ఎంతకాలం ఉన్నా మాకు అభ్యంతరం లేదు. తర్వాత అక్కడికి భరతుడు, భరతుడు మేనమామల ఇంటికి వెళ్ళాడు. ఇడు రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఈ కోరికను కోరటం, ఈ గొడవలాడు మేనమామల ఇంటికి వెళ్ళాడు, భరతుడు ఇంటికి వెళ్ళాడు. ఆ భరతుడు ఇంటికా నుంచి వచ్చాక రాముడు వెళ్ళిపోయాడని తెలిసింది. వెళ్ళిపోయిన తర్వాత తెలిస్తే అప్పుడు ఈ పంచవటికి వచ్చారు వశిష్ఠుడు, రాముడు, కౌశల్య మొత్తం కైకేయిక అలా అందరూ వచ్చి మరి అయోధ్య వచ్చామని చెప్పడానికి, ఏదో అయిపోయింది మీరు మళ్ళీ వెనక్కి వచ్చారని చెప్పడానికి వచ్చారు. రాముడు రానని చెప్పాడు, కానీ పాదుకులు ఇచ్చాడు, ఈ పాదుకులను బట్టి నువ్వు పరిపాలన చేయమన్నాడు. 14 సంవత్సరాల అనంతరం మటుకు అయోధ్య వస్తా అన్నాడు. సరే ఆ కథ అంతా మీకు, ఆ పాదు ఆ పాదుకునే సింహాసనం మీద పెట్టి భరతుడు పరిపాలన చేశాడు. ఇదంతా మీకు తెలుసున్నది. తర్వాత ఏమైంది, లక్ష్మణ చూడటానికి బాగుంది ప్రదేశం, మరి అయోధ్య జనం అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు, దగ్గరగా ఉంది అయోధ్యకి. వీళ్ళందరికీ వచ్చాక మళ్ళీ అయోధ్య జ్ఞాపకం రావడం, మనం ఏదైతే మర్చిపోవాలనుకున్నాం ఈ 14 సంవత్సరాలు జ్ఞాపకం రావటం ఇలా ఉంది కూడా. ఈ ప్లేస్ వదిలేద్దాం అన్నాడు రాముడు. ఎంత సౌందర్యమైన ప్లేస్, వాళ్ళు జ్ఞాపకాలకు వస్తున్నారు వాళ్ళు, ఈ ప్లేస్ వదిలేద్దాం అని అప్పుడు దాని గురించి పంచవటి వదిలేశారు. 2 నెలలు ఉన్నాడు పంచవటి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు అలహాబాద్కి 4 గంటల ప్రయాణం, కాశీ నుంచి ట్రైన్ అని పంచవటి. అంటే ఈ రామనామం ఎక్కడ బాగా చేస్తారంటే అయోధ్య ఒకటి బాగా చేస్తారు, భద్రాచలం ఒకటి బాగా చేస్తారు. అయోధ్యలో కూడా చాలా బాగా చేస్తారు. మన భద్రాచలం భద్రగిరి మీద ఉన్న రాముడు దశరథ రాముడు కాదు, వైకుంఠ రాముడు. భద్రాచలంలో ఉన్న రాముడు కౌశల్య గారి అబ్బాయి కాదు, వైకుంఠ నుంచి వచ్చే అంచేతానికి శంకు చక్రాలు ఉంటాయి. దశరథ రాముడికి 2 చేతులు, వైకుంఠ రాముడికి 4 చేతులు. అందుకే భద్రాచల రాముడికి 4 చేతులు ఉంటాయి, శంఖం చక్రం ఉంటుంది. ఆయన వైకుంఠానికి వచ్చింది రాముడు, దశరథ రాముడు కాదు. ఆయన రాముడే ఉన్నాడు భద్రాచలంలో, కానీ దశరథ రాముడు కాదు, వైకుంఠ రాముడు. అంచేది 4 చేతులు ఉంటాయి, శంఖు చక్రాలు ఉంటాయి. చక్రమేమో కాలానికి గుర్తు, శంఖు ఏమో జ్ఞానానికి గుర్తు. మనం అందరం కాల ప్రవాహంలో కొట్టిపోతాం కదా, అది చక్రం, కాల చక్రం. శంఖు ఏమో ఆత్మ జ్ఞానానికి గుర్తు. ఆ 2 శంఖు చక్రాలు ధరించున్నవాడు మహావిష్ణువు, శంఖు చక్రాలు అది విడిచిపెట్టేస్తాడు, పంచవటి విడిచిపెట్టేస్తాడు. కానీ రాముల్లో గొప్పతనం ఏంటంటే, ఆయన స్వయంగా దేవుడైనప్పటికీ లక్ష్మీదేవికి భర్త, ఒక రాజు యొక్క కుమారుడు, ఇంకో రాజుకు అల్లుడు, ఇన్ని వైభవాలు ఉన్నప్పటికీ ఎవడైనా మహాత్ములంటే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేవాడు, అది గొప్పతనం. ఈ ప్రాంతంలో పలానా చోట మహర్షి ఉన్నాడు, ఈ ప్రాంతంలో పలానా చోట మహాత్మ ఉన్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు, వాళ్ళ పెద్దల్ని దర్శనం చేసు. అంటే పెద్దల్ని దర్శనం చేసుకుంటేనే వాళ్ళని సేవించకుండా దర్శనం మాత్రం చేస్తే పుణ్యం వస్తుంది. ఎవడైనా పెళ్లి కాడ ఎక్కువ వంటలు చేసి పెళ్లి గొప్పగా చేస్తే భరద్వాజమిందంటారు. అదేంటది, వీళ్ళందరూ అయోధ్య నుంచి జనం వచ్చి పడిపోతే అప్పుడు భరద్వాజుని వాళ్ళకి అన్ని పదార్థాలు చేసి వడ్డించారు, దాన్ని ఏమంటారు భరద్వాజుడు. ఆ భరద్వాజు ఏంటంటే అది సామాన్యం కాదు. ఒక కార్లో ఒక ఆకులో అన్నం ఉంటే కూరలు వేసుకోవాలంటే పక్కన ఇంకో ఆకు పెట్టుకోవాలి, అన్ని కూరలతో పెట్టాడు భరద్వాజు. భరద్వాజు పెళ్లి ఏళ్ళు డిన్నర్ ఏదైనా మంచి మంచి పదార్థాలు పెట్టి చేస్తే అది భరద్వాజుడి విందని సామెత అలా అంటాడు. అక్కడి నుంచి అరణ్యవాసంలోకి వెళ్ళాడు. అరణ్యవాసంలోకి రావటం ఆ శూర్పణక రావణాసుడి చెల్లెలు రాముణ్ణి ప్రేమించటం, నన్ను ప్రేమించక మా తమ్ముడిని ప్రేమించాలని వెనక సరదాగా అంటాం. ఆ తమ్ముడి దగ్గరికి వెళ్తాడు శుభ్రంగా ముక్కు చెవులు కోసేసి పంపేయటం, నన్ను ప్రేమించక బాబు నువ్వు మా తమ్ముడు ఉన్నాడు ఆయన ప్రేమించమని చెప్పాడు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు నాకు కూడా ఆయన నన్ను పట్టుకుంటున్న మీద మా తమ్ముడు నరసాపురం ఒక ఆచార్యులు గారు ఉన్నారు ఆయన పెళ్లి చేసుకోలేదు. ఏమంటే ఆచార్యులు గారు మీరు పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోవటం చేసుకోండి నేను వచ్చారా అంటే అన్నాడు. అది బాబు వచ్చిన దానికి చాకరీ చేయలేనండి బాబు అంటాడు. నేను ఎక్కడ చాకరీ చేయగలనండి, అవి ఏదో వస్తుంది అనుకోండి పెళ్లి చేసుకుంటే దానికి నేను చాకరీ చేయలేను బాబు, నాకు పెళ్లి వద్దని కూడా. మన రాష్ట్రపతి గారి కళాముకొని పెళ్లి ఆయన అన్నారు, రాష్ట్రపతి అయిన తర్వాత మీరు ఒక్కరే వెళ్తున్నారు, పూర్వం రాష్ట్రపతిలు అందరికీ భార్యలు ఉన్నారా, మీరు ఉండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక్కడే సిద్ధమవుతున్నారు మీటింగ్లకి అట్లకని కూడా భార్య ఉండాలి, రాష్ట్రపతి కూడా భార్య ఉండాలి, అది ఒక అందం. మీరు ఒక్కడే సిద్ధమవుతున్నారు పెళ్లి చేసుకోమని రాష్ట్రపతి అయిన తర్వాత పెళ్లి చేసుకోండి అని చెప్పారు. ఆయన అన్నాడు, మరి 5 ఏళ్ళకంటే నాకు ఈ పదం ఉండదు, మీరు అందరూ చేసుకోమంటే చేసుకుంటారు, మరి ఈ పదవి పోయిన తర్వాత నన్ను పట్టుకుంటుందేమన్నాడు. పట్టుకుంటుందని అరాయి బాబు నాకు పెళ్లి వద్దు అన్నాడు. 5 ఏళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమంటే అది ఎక్కడికి వెళ్తుంది, నేను ఎక్కడికి వెళ్తానంటుంది. మీరు అందరూ చేసుకోమంటున్నారు, ఊరికే సరదాగా మీటింగ్లకు చెప్పుకుంటాను చేసుకుంటాను, మరి 5 ఏళ్ళ తర్వాత నాకు పదవి పోతే తర్వాత ఏంటో తర్వాత మీకు కూడా పడుతున్నాను అయితే నాకు వద్దు అన్నాడు. అది ఎక్కడ విడిచిపెడుతుంది 5 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు పదవి నిజంగా పదవి పోయింది కదా, పెళ్లి చేసుకోదని చేస్తే అది ఎక్కడ విడిచిపెడుతుంది? మన రాష్ట్ర కరణం గారికి పెళ్లి పేరంటాం లేదు అని, ఇంకా పదే దేవుడు ఆయనకి. ఆ సైన్స్ ఆ టెక్నాలజీ ఆ పని దేవుడు. ఆ పిల్లలకు పాఠాలు చెప్పటం, ఆయన సైన్స్ గురించి ఆలోచించడం, ఆ సైన్స్ గురించి పిల్లలకు పాఠాలు చెప్పడం ఆయన ఫేవరెట్. అది ఫేవరెట్ సబ్జెక్ట్ అది. ఆయనకి డ్యూటీ, డ్యూటీ ఇస్ గాడ్, డ్యూటీ ఇస్ గాడ్. ఒకసారి డిఫెన్స్ లో అప్పుడు వెంకటరమణ గారు డిఫెన్స్ మినిస్టర్ అంటే వాళ్ళకి డ్యూటీ దేవుడు ఇంకంతే. ఆ డ్యూటీ కోసం వాళ్ళు మామూలుగా అనురాగాలు కూడా వదులుకుంటారు. డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆయన అడ్వైజర్ ఉండగా ఇప్పుడు వెంకటరామన్ గారని రాష్ట్రపతి చేశాడు ఆయన తమిళని. ఆయన ఏమో డిఫెన్స్ మినిస్టర్. ఈయనకి మరుసటి పొద్దున్నే అన్నగారు, ఈయనకి పెళ్లి పేరు అన్నగారు కూతురు పెళ్లి వాళ్ళ స్వగ్రామం రామేశ్వరం. పొద్దున్న 7 to 8 తమిళాడు పెళ్లి ఎప్పుడు 7-8 మధ్యలో పెళ్లిళ్ళు అయిపోతాయి వాళ్ళకి. తమిళని పెళ్లిళ్ళని పొద్దున్న తెల్లారుజాను పెళ్లిళ్ళు కాదు, మన ఆంధ్రుల పెళ్లిళ్ళని దెయ్యాలు పెళ్లిళ్ళు అంటారు. రాత్రి 2 పెళ్లి, 3 పెళ్లి, 1 పెళ్లి, కునిపాట్ల తోటి పుసుకుల తోటి ఏడవటం, పెళ్లి దగ్గర కూర్చు మొహం కడుక్కోకుండా సిద్ధం అవటం, నోరు తెరిస్తే వాసన. మన ఆంధ్రుల పెళ్లిళ్ళు దెయ్యాలు పెళ్లిళ్ళు అంటారు తమిళని. అది మనుషుల పెళ్లిళ్ళు కాదు, దెయ్య ఒంటికంటే నరక ముహూర్తం. అది మెరుగుగా ఉండాలో నిద్రపోవడో తెలియదు. 2:45 ముహూర్తం అంటారు. అది ముఖం కడుక్కొని రావాలో కడుక్కోకుండా రావాలో స్నానం చేసి రావాలో స్నానం చేసి తెలియదు. మరి ఆ 2:30 టీలో టీ, మరి ఆ 2:30 అదే దెయ్యాల ముహూర్తాల్లో మళ్ళీ టీ ఒకటి, మళ్ళీ ఉప్మా ఒకటి. అది తినారు, అసలు ముఖం కడుక్కోని తినేస్తాడు. తమిళించి పెళ్లి వాళ్ళు మంచి రోజులు చూసుకుంటారు. 8-10 పెళ్లి అయిపోతుంది. 8-10 అన్ని కులాలని 8 పెళ్లి అయిపోతుంది. 10 అందరికి విస్తరణ చేసి వడ్డించి అన్నం పెట్టేసి కూరలు వేసి ఉంటారు. వీడు 10 లెగిస్తాడు పెళ్లికా నుంచి, వాడు అన్నం తినేస్తాడు. రెడీగా వీడు వెళ్ళేటప్పటికే కూరలు అన్నం వడ్డించేసి ఉంటారు. వెళ్ళాక వడ్డించడం కాదు, వెంటనే తినేసి 11 ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాడు ఈ దెయ్యాల పెళ్లికి ఎక్కడ కూరుతుంది? ఆడు నిద్రపోవాలో తెలియదు, మెరుకుగా ఉండాలో తెలియదు. 12:45 అంటాడు, ఆ 12:45 కాదు నిద్రపోవాలో మెరుకుగాలో తెలియదు. వాడు మొఖం కడుక్కోకుండా వెళ్తాడు. అక్కడ నుంచి కాఫీ అంటాడు ఇచ్చిపోడు. ఆంధ్రుడి పెళ్లిళ్ళని దెయ్యాల పెళ్లిళ్ళని తమిళేన్స్ అంటారు. అన్ని కులాలు తమిళేన్స్ 8-10 అయిపోతుంది. అన్ని కులాలు కంటే 10-11 భోజనాలు అయిపోతుంది. అంటే వీడు వెళ్ళాక వడ్డించారు, వడ్డించేసి ఉంటారు. పెళ్లి దగ్గర లేచారంటే అక్కడ విస్తరణ రెడీగా వడ్డించేసి ఉంటాం. మళ్ళీ మారు కావాలంటే వడ్డిస్తారు. మామూలుగా జంగగా ఎంత కావాలంతా వడ్డించేసి వచ్చారు. దాని అరణ్యవాసానికి వచ్చాడు రాముడు. అరణ్యవాసం ప్రారంభమైంది. ఆ శూర్పణకి వెళ్ళి ఏం చెప్పిందంటే, దానికి రాముడి మీద లక్ష్మణుడి మీద కోపం వచ్చేస్తుంది దానికి. అదేమి చెప్పింది? స్వయంగా రావణాసురుడికి చెల్లెడు అది. ఎవరు? శూర్పణకి. అదే చెప్పింది, రాముడు లక్ష్మణుడు ఎవడో తిరుగుతున్నారు, మంది రాజ్యం మంది దండకారణ్యం, దండకారణ్యానికి రాక్షసుల పరిపాలన, మరి పరిపాలన వాళ్ళు తిరుగుతున్నారు. రాముడి పెళ్ళం గొప్ప సౌందర్యంగా ఉంది. ఆ రాముడి సౌందర్యం గొప్పగా, నీకు అనేక మంది పెళ్ళాలన్నారు, ఆ సీతను కడుపు పెళ్ళంగా చేసుకోవడం మంచిదని చెడ్డ సలహా చెప్పింది ఆ చెల్లెడే. రావణాసుడికి గొడవ తెలియదు పాపం అసలు. ఈ సీతమ్మ గొడవ రాముడికి, ఈయన దీనికి కోపం ఏంటి? ముక్కు చెవులు కోసేశారండి. ముక్కు చెవులు కోసేశారని కాపం మీద రావణాసుడికి లేని మాటలని చెప్పి ఈ సీతమ్మ మీద కామ ప్రకోపం తీసుకొచ్చింది ఆ స్వర్పణి. అయితే ముందు నువ్వు ఏం చేయాలంటే, నీకు ఆ సీతమ్మ మామూలుగా దొరకదు, వీళ్ళిద్దరిని ముందు చంపేమని చెప్పింది. ఎవరిద్దరిని? ఈ రామలక్ష్మణులే. ముందు వాళ్ళిద్దరిని చంపేస్తే సీతమ్మను నువ్వు తీసిపోవచ్చు. వాళ్ళిద్దరు ఉండగా నువ్వు తీసుకెళ్ళడం కష్టం. బలవంతులు, వాళ్ళిద్దరు బలవంతుల్లా కనిపిస్తున్నారు. వాళ్ళ కులం నాకు తెలియదు, వాళ్ళ కులం నాకు తెలియదు. ముఖాలు చూస్తానన్నట్టు రాజుల ముఖాలులాగా ఉన్నాయి. కొంచెం బ్రేమర ముఖాలు, రాజుల ముఖాలు తెలుస్తూ ఉంటాయి. భోజనం చేసినప్పుడు బ్రేమలో రాజులు తెలిసిపోతూ ఉంటారు. అది వాళ్ళ కులం ఏంటో తెలియదు. ముఖాలు చూస్తే మనకు రాజుల ముఖాల కింద ఉన్నాయి అని చెప్పి అంటే చెప్పిన సలహా ఏంటంటే, నీకు సీతమ్మ మామూలుగా దొరకదు, రాముడు లక్ష్మణుడు చంపేయి, చంపిస్తే నువ్వు సీతమ్మని తీసుకొచ్చేసి నీకు అనేక మంది భార్యలు లంకలో ఉన్నారు, ఆ అమ్మాయిని కూడా బాలికను చేసుకుని నీకు ఎదురు తిరిగి నీకు దండకారణం నీకు ఎదురు చెప్పాడు ఎవడు? అది శివభక్తుడు. ఎవరు? రావణాసుడు. అనేక మంది అనేక వరాలు శివుడి దగ్గర పొందాడు. ఆ శివుడు అబ్బల సంతోషం మనిషి. ఆడు ఏ వరం అడిగితే వరం ఇచ్చేస్తే తర్వాత వచ్చే ప్రమాదాలు తెలియ వాడికి. అడిగిన దానిలో ఇచ్చేటే పని ఆడికి. ఆడికి ఏం అక్కర్లేదు కానీ అడిగిన వాడికల్లో ఏదో ఒకటి ఇస్తా ఉంటున్నాడు. అంటే అల్ప సంతోషం అంటారండి. ఎవరిని? ఏమి లేక ఒక చెంబుడు పాలు పోసేసి ఒక చెంబుడు నీళ్లు పోసేటం వాడు. అదేంటి అల్ప సంతోషం? ఎవడు? ఇప్పుడు అల్ప సంతోషం. అప్పుడు రావణాసుడు నేనెందుకు ఆడెవడో ఆడెవడో తిరుగుతున్నాడు అని ఎవరిని పంపుతాడు చంపేయమని. చంపేస్తే తర్వాత ఇళ్ళే చంపేస్తారు వాళ్ళు. తర్వాత పెద్ద దండకారణ్యంలో ఉన్న రాక్షసులందరినీ 14,000 మంది రాక్షసుని పంపుతాడు రాముని చంపేశారమ్మ. ఆ రాక్షసులు మామూలుగా మోక్యంది వచ్చేస్తున్నారు, ఆయుధాలు పట్టుకుని కత్తులు కటాలు అన్నీ పుచ్చుకుని వచ్చేసినారు. ఇక్కడ ఉంది రాముడి వైభవం. రాముడి వైభవం అండి, సత్పురుషుడే కాదు మహావీరుడు. మీకు అర్థమవుతుందా? అదే మామూలుగా సత్పురుషుడే కాదు మహావీరుడు. ఆ సైన్యం మహాసముద్రంలో సముద్రం సునామీ ఎలా వస్తున్నారో వచ్చేస్తున్నారు. 14,000 మంది రాక్షసులు వస్తున్నారని చంపటం. రావణాసుడు ఆదేశించాడు చంపేయమని. చంపితే రాముడు అన్నాడండి, లక్ష్మణ నువ్వు కూర్చో, ఈ 14,000 మంది రాక్షసులు చంపడానికి మళ్ళీ ఇద్దరం ఎందుకు? నేను ఒకరిని చాలా వాడు రాము. ఇక్కడ చెప్తాడండి వాల్మీకి, లక్ష్మణుడు పక్కన కూర్చున్నాడు, ఏదో లక్ష్మణుడు ఒక్కొక్కరు కూర్చున్నాడు, సీతమ్మ ఒక్కొక్కరు. ఆ కోదండి ఎత్తుతాడు. ఎవడండి? రాముడు. ఎత్తిన చెయ్యి కిందకు దింపకుండా కోదండం కోదండం దింపేసి మళ్ళీ కాంచేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇద్దండి. 14,000 మంది రాక్షసుని పొద్దున మొదటి సహాయం దాకా యుద్ధం చేసి రాముడు అక్కడే లక్ష్మణుడు సహాయం లేకుండా 14,000 రాక్షసుని పొద్దున మొదటి సాయంత్రం చంపేశాడు వాడు రాముడు. ఒకడిద్దరు కదా, 14,000 మంది రాక్షసులు ఒక చేతితో చంపాడు. 14,000 మంది రాక్షసుల్ని లక్ష్మణుడు సహాయం చేయగల అంత అంత మహావీరుడు అండి రాముడు. ఇంకా కృష్ణుడి దగ్గర యుక్తి ఉందండి, వాడికి యుక్తి లేదు. యుద్ధం అంటే యుద్ధం, మరి మాయ ఉపాయం చేయటం అదేమి లేదండి రాముడికి. అంతేతని మర్యాద దేవుడు అంటారు. కర్ణుడు చంపేటప్పుడు ఆడు రథచక్రం రథచక్రం భూమిలో వెళ్ళిపోతే ఆ చక్రాన్ని భూమి కిందకి దిగిపోయి చక్రాన్ని పైకి లాక్కుంటున్నాడు కర్ణుడు. అది చూసి కృష్ణుడు అంటాడండి అర్జునుడితోటి, వీడిని వేసి చంపే అంటాడు. అటువంటి రాముడు అంటాడు. అంతేతని మర్యాద, వీడిని చంపే అంటాడు. చంపేసి ఇప్పుడు చంపడం ధర్మ యుద్ధం కాదది. వాడేమో చక్రం పైకెచ్చుకుంటున్నాడు, పైకెచ్చుకున్నప్పుడు చంపకూడదు, ఆడు యుద్ధం ప్రారంభించినప్పుడు యుద్ధం చేసి చంపుతానంటాడు. నీకు ఆ గొడవ ఎందుకు చంపే అన్నాడు. ఎవడండి? రాముడు. రాముడు అంటే నువ్వేం ధర్మం గురించి చెబుతున్నావేంటి అర్జున, అభిమన్యుని వీళ్ళందరూ కలిసి ఎంత అన్యాయంగా చంపారో నువ్వు మర్చిపోయావా అన్నాడు. ఇది ఇక్కడ తేడా. అప్పుడు కర్ణుడు కృష్ణుడి మాటలు వినపడుతున్నాయి కర్ణుడికి. నువ్వు ధర్మ విరుద్ధంగా మాట్లాడుతున్నావు అన్నాడు. ఎవరినండి? కృష్ణుని. ఎవరు? కర్ణుడు అంటాడు. కర్ణుడు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది, ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం రక్షించబడుతుంది. మీరందరూ కలిసి ఎంత అక్రమంగా ఎంత అన్యాయంగా అభిమన్యుని ఎలా చంపారో మర్చిపోయారా? అప్పుడు నీ చెప్పిన ధర్మం ఏంది? ఇది దొంగ ధర్మం. ఏసీ అర్జున్ అన్నాడు, ఏసీడు చచ్చి మర్చిపోయినుకుంటాను, మరి ఇలా చంపిస్తే నాకు పాపం వస్తుంది అంటాడు. అర్జునుడు చంపే ముందు కర్ణుడిని చంపేటప్పుడు ఇలా చంపితే నాకు పాపం వస్తుంది అంటాడు. ఆ కృష్ణుడు మాట్లాడనండి, ఆ పాపాన్ని నేను భరిస్తాను చంపే అన్నాడు. వాడు నీకు పాపం వస్తుందంట, భరించేవాడు నేను అన్నాడు. పాపాన్ని నేను భరి నీకు పాపం వస్తా ఉంట, ఎంత పాపం వచ్చినా నేను భరిస్తాను చంపి. దేవుడు మన పాపాన్ని మరేం భరించలేం, కానీ దేవుడు ఎందుకు భరించలేడు? ఎంత పాపం వచ్చినా నేను భరిస్తాను, నీకెందుకు నువ్వు కొట్టే అన్నాడు, కొట్టేశాడు. కృష్ణుడు చెప్పింది కరెక్టే, నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు అంతే ఆయన చెప్పింది. మనకది వర్తిస్తుంది, రా కర్ణుడికే కదా మనకి. నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. నీకు ధర్మం అక్కలేనప్పుడు నీకు ధర్మం నిన్నెందుకు కాపాడాలి? అది కృష్ణుడు అడిగింది. ఓ కృష్ణుడు కూడా కృష్ణుడు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. చంపేయమని చెప్పిన కర్ణుడితో ఏం చెప్పాడు? నీకు ధర్మం మీద గౌరవం లేదు, ఇప్పుడు ధర్మం, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు కాపాడినప్పుడు ధర్మాన్ని నిన్ను కాపాడమని అడగటంలో ఔచిత్యం ఏముంది? తర్వాత రావణాసుడు వాడు ఎవడో ధైర్యవంతుడు అయి ఉంటాడు, 14,000 మంది రాక్షసుని ఎత్తిన చెయ్యి కిందకి దింపకుండా చంపాడు, వాడు రాముడు. ఈ కృష్ణుడు చెయ్యి ఇటువంటి మాటలు అక్కర్లేదు, దానికి ఇటువంటి మాటలు చెప్పు అంటే అవతారం 5 వేరు, ఈ అవతారం 5 రోజు. కృష్ణుడిది ఇవేల అవతారం, రాముడిది ధర్మ అవతారం. ఇదంతా లీలలు. ఎవరిది? కృష్ణుడి లీలలు. ఇలాగ ఉంటాయని చెప్పే మాట నేను మా ఇంటికి వచ్చేస్తున్నావు, మా తెప్పాడలు చూసినావేంటి అన్నాడు ఇంట్లో. కృష్ణుడి ఆ గొల్లలు అక్కడ తిరిగి వాళ్ళు అందరికి పొద్దున్న వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మజ్జిగ తాగేసి పెరుగు తాగేసి ఏదో గొడవలు చేస్తాం. ఈసారి పెరుగు కొన్ని చూస్తున్నాడు, అది పెద్ద తెప్పాడ ఉందంత డెగ్సి అని ఏదో అందరూ ఏదో చూస్తున్నాడు. యజమానురాలు అందే ఏంటరా నువ్వు పొద్దున్న వచ్చావు మా ఇంటికి ఏం అందులో చూస్తాను, మా ఆవుదోడ తప్పింది అన్నాడు. మా ఆవుదోడ 2 రోజులు కనపడతానది, మీ డెగ్సలా ఉందామని ఎదుర్కొంటున్నాను. ఆవిడకి యజమానురాలకి నవ్వాగలేదు, ఇంకా ఆడ ఆవిడ ఎంత అడుగుతుంది కృష్ణుడి. వాళ్ళు ఆవుదోడ 2 రోజులు కనపడటం లేదు, ఈ పెరుక్కోండా ఎదుగుతాడా? మా ఆవుదోడు 2 రోజులైంది, దానికోసం వెతుక్కుంటున్నాను, అది కనపడటం లేదు, మీ దేశాలో ఉందామని వెతుక్కుంటున్నానంటాడు. అసలు అది కృష్ణుని చెప్తారో ఏం చేయాలి, ఆవిడకి యజమాని రాలికి అర్థం అవుతుంది. వాళ్ళు ఆవుదోడ కనపడలేదంట 2 రోజులకి, అయితే పెరుక్కోండా ఉంటుందండి అది. అది లీలావత, అది వేరు, ఇంకా వైభవం వేరు. అది లీలావతారం, రాముడిది ధర్మ అవతారం. ఆ 2 అవతారాలు మనకు అవసరమే, 2 అవతారాలు అది అవసరమే. అంటే దేవుడు మానవుడిగా, దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఎలా వ్యవహరిస్తాడో రామ అవతారం చూసుకోవాలి. దేవుడు దేవుడిగా వచ్చి ఎలా ఉంటాడో అది కృష్ణ అవతారం. అది కృష్ణ అవతారం, ఇది రామావతారం. తర్వాత 1,000 మంది రాక్షసుల్ని, అది 14,000 మంది రాక్షసుల్ని చంపాక ఈ రాముడు, రావణాసుడు మాయవేషం వేసుకొస్తాడు. మాయవేషంలో సన్యాసి వేషం వేసుకొస్తాడు. అంటే సన్యాసులకు ఇప్పుడు సన్యాసులు సమాజాన్ని దోషిస్తున్న సన్యాసులు అంటే ఇప్పుడు కూడా గౌరవం. సన్యాసులు సమాజాన్ని దోషిస్తున్న అంటే ఆ ఎర్రబట్టలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా సన్యాసులు అంటే గౌరవం, సమాజంలో గౌరవం. అయితే అతడు సన్యాసి వేషం వేసుకొస్తాడు అంటే సన్యాసిని గౌరవిస్తారు. సరే ఏదో ఆడెవడో ఆడెవడో ఒక మాయిరేడి కింద పంపమంటాడు, ఆడు మారీచుడు. ఆ మారీచుడు మాయిరేడి కింద, మారీచుడు మంచివాడు పాప. రావణాసురుడు వచ్చి నువ్వు మాయిరేడి కింద వెళ్ళు, బంగారపు నేడి కింద వెళ్ళు, ఆ సీతమ్మ నేను కావాలంటుంది, అప్పుడు నువ్వు నీ వెనకాల రాముడు పరిగెట్టుకు వస్తే అప్పుడు నేను సీతమ్మను ఎత్తుకొచ్చేస్తానని చెప్తాడు రావణాసు. మారీచుడు ఒకటి అన్నాడు, రాముడు దెబ్బలను ఒకసారి 2-3 సార్లు దెబ్బలు తిన్నాను ఆడ చోటి, అది మామూలు దెబ్బలు కాదు, నేను ఇప్పుడు బతుకున్నందుకు సంతోషిస్తున్నాను, నిన్ను కూడా ఒక్క బాణంతో చంపేస్తాడు ఆడు గొడవలోకి వెళ్ళద్దని చెప్పి. అంటే రావణాసుడు ఎక్కడ మిస్ అవుతున్నాడంటే మామూలు మనిషి అనుకుంటున్నాడు. ఆడు ఆడి దెబ్బలు 2 దెబ్బలు తిన్నాను, మళ్ళీ ఆడి జోలికి వెళ్తా లేదు. ఎవరి జోలికి? రాముడు జోలికి వెళ్ళటం లేదు. అంచేది నువ్వు ఆడి జోలికి వెళ్ళొద్దంటే నీకు అదంతా అనవసరం. నువ్వు వెళ్ళి మాయదేవి బంగారు ప్రేడు రూపంలో వెళ్ళి సీతమ్మ కనిపించాను ఏదో చెప్తాడు. అప్పుడు మారీచుడు అనేది ఆ రాక్షసులు అవుతారు, రాక్షసుల్లో కూడా కొంత మంచి వాళ్ళు ఉంటారు. వాడు ఏమనంటే నీ చేతిలో చచ్చిపోయేది, ఆడి చేతిలో చచ్చిపోతా అన్నాడు. ఎవరు? నేను అది ఎలాగ చావు తప్పదు, వెళ్ళకపోతే నువ్వు చంపేస్తావు, వెళితే ఆడి చంపేస్తాడు. నేను బంగారు ప్రేడు ధరించి వెళ్ళకపోతే నువ్వు చంపేస్తావు, బంగారు ప్రేడు ధరించి వెళితే రాముడు చంపేస్తాడు. నాకు ఎలాగ చావు తప్పదు, నీ చేతులతో చచ్చిపోతే దేవుడి చేతిలో చచ్చిపోతానని వెళ్తాడు. అటు చూడండి మారీచుడు చెప్పిన మాటలు, మారీచుడు చెప్పాడు. సరే బంగారపు లేడి, అలా బంగారపు లేడి సీతలాంటి మహావ్యక్తికి బంగారపు లేడి ఉన్నదని తెలియదా? బంగారపు లేడి ఉంటుంది అసలు? బంగారపు లేడు అది మాయ అంటే ఏంటండి? ఆ డెస్టినీ, రాముడు సీతారాములు ఎందుకు వచ్చారో ఆ పని పూర్తవడానికి డెస్టినీ అలా గంటి కడుతుంది. విధి బలీయమైనది. దెర్ ఇస్ ఎ డెస్టినీ ది షేక్స్పియర్, అకార్డింగ్ టు షేక్స్పియర్ దెర్ ఇస్ ఎ డెస్టినీ ద షేప్స్ అవర్ ఎల్స్. విధి బలీయమైనది. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఇది వాల్మీకి అంటాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. అని వాళ్ళు మీకు చెప్తే షేక్స్పియర్ ఏమంటే, దెర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్, దెర్ ఇస్ ఎ డివినిటీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. సరే లక్ష్మణ్ నానా మాటలు అంటాం, లక్ష్మణుడు ఆ నేడు కోసం రాముడికి ప్రమాదం వచ్చిందని పరిగెట్టడం, ఈ లోపల రావణాసుడు రావటం, ఎవరిని ఈ సీతమ్మను తీసిపోవటం జరుగుతుంది. సదరుగా ముగిస్తాను, రామాయణం మీకు అంతకి తెలుసుంది. అక్కడ జటాయు ఎదుర్కొంటుంది ఎవరిని, రావణాసుడిని సీతమ్మను తీసుకెళ్లకుండా జటాయు అనే పక్షి ఎదుర్కొంటుంది. అది అంటే నిష్కామ కర్మ అంటే, అది సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే. అది అంటే రావణాసుడు రాక్షసుడు సీతమ్మను తీసుకెళ్తున్నాడు, అయ్యో రామ అయ్యో రామ అంటాను. ఆ జటాయు రావణాసుడితో గట్టిగా పోరాడింది, పోరాడితేప్పుడు రెండు లెక్కలు కొట్టేస్తాడు రావణాసుడు. కొట్టేసినా కానీ వీరోచితంగా పోరాడు. యుద్ధం అంటే ధర్మ యుద్ధం ఉంటుంది, దాని స్వార్థం లేకుండా పోరాడు. అది జటాయుని మనం మర్చిపోకూడదు. తన స్వార్థం ఏమీ లేకుండా ఒక స్త్రీని తీసి ఆ స్త్రీని రక్షించడం కోసం జటాయు పోరాడు. నిజంగా ఆ జటాయు మన గురువు. అది అవతల పక్షి అవటానికి తన స్వార్థం ఏం అక్కర్లేకుండా ఒక మంచి కార్యం చేయడానికి ప్రాణం వదిలేసింది జటాయు. అక్కడ అశోకవనంలో తీసుకెళ్లి సీతమ్మను పెట్టడం, వివరాల్లోకి వెళ్ళిన తొందరగా ముగిస్తాను. అశోకవనంలోకి వెళ్లి సీతమ్మను పెట్టడం, ఈ లక్ష్మణుడు రాముడు వెతుక్కుంటాం, ఆ సీతమ్మను వెతుక్కోవటం, వెతుక్కుని వాళ్ళు ఎక్కడా కనిపించి అప్పుడు కిష్కింద అనే పట్టణం వస్తారు. ఇది కిష్కింద కాండ ప్రారంభం. అక్కడ మన నాయకుడు జరుగుతాడు వాళ్ళకి ఎవడు, హనుమాన్. హనుమంత, కొంతమంది హనుమాన్ అంటారు, కొంతమంది హనుమంత అంటారు. హనుమంత పేర్లు కూడా కొంతమంది హనుమంతరాజని పెట్టుకుంటారు. ఏం పేర్లు, పూర్వం రాజుల్లో చాలా మంది హనుమంత, ఇప్పుడు ఎవరో పెట్టుకోవటం, ఇప్పుడు ఏదో మోడర్న్ పేర్లు వచ్చినాయి. హనుమంతరాజు, హనుమంత, హనుమంత అని కొంతమంది అంటారు, హనుమాన్ అని కొంతమంది అంటారు, మారుతి అని కొంతమంది అంటారు. ఇదే రకరకాల పేర్లు, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆ కిష్కింద కాండ వచ్చి ఆ కిష్కింద కాండ ఎక్కడ ఆ కిష్కింద అనే పట్టణానికి వచ్చారు వీడు వెతుక్కుంటూ, సీతమ్మను వెతుక్కుంటూ. వెతుక్కుంటూ వచ్చినప్పుడు వారసి అక్కడికి వారి సుగ్రీవుడు పేచీలు అయిపోయినప్పటికి అక్కడ ఒక కొండ మీద ఉంటాడు సుగ్రీవుడు. అంటే వాలి ఎక్కడికి వెళ్తాడు కన్నా కొండ మీదకి రాడు. కొండ మీదకి వస్తాడు, శాప ఏంటంటే శిరస్సు పేరిపోయి చచ్చిపోతాడు వాలి. అంచేది ఈ సుగ్రీవుడు అక్కడ ఉంటాడు, వాళ్ళు అక్కడికి రాకుండా. వీళ్ళు ఆ ఏరియాలో తిరుగుతూ అక్కడికి వెళతారు. ఎవడు లోకంలో ఆడు ఉంటాడు, ఎవడు లోకం ఆడు. వాళ్ళిద్దరిని చూసి సుగ్రీవుడు ఏమనుకుంటాడు, వాళ్ళు ఎవరినైనా పంపాడేమో నన్ను చంపే ఆడు, ఆడు భయం ఆడు, ఎవడు లోకం ఆడు. వాలి నన్ను చంపటానికి, నన్ను చంపడానికి ఎవరినో పురమాయించాడు, ఆడు రాకూడదు ఇక్కడికి, వస్తాడు చచ్చిపోతాడు, ఎవరినో పురమాయించాడు అని దూరాన్ని చూస్తాడు. వాడు వెళ్ళటం మానేసి ఆంజనేయ స్వామిని పంపుతాడు. ఆంజనేయ స్వామి మంత్రి ఆడికి, ఎవరికి, సుగ్రీవుడికి మంత్రి. కొందరు అంటారు ఇదేం కర్మరా, శివ ఆంజనేయ స్వామి శివుడు అవుతారో సుగ్రీవుడికి మంత్రి అంటారు. వాళ్ళు శివకేశవులు, హనుమంతుడు శివుడు, రాముడు కేశవుడు. ఈ హనుమంతుడు సుగ్రీవుడి మందిరం ఏంటంటే, ఈ హనుమంతుడు సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడు, ఆ సూర్యుడి అంశంలో జన్మించిన వాడు సుగ్రీవుడు. అంచేది వాడు నీకు గురుదక్షిణ ఇస్తాను, నీ దగ్గర చదువుకున్నాను, నీకు ఏదైనా ఉపకారం మరి నేను చెయ్యాలి కదా, గురుదక్షిణ ఇస్తాను, నాకేం అక్కర్లేదు. ఆ సుగ్రీవుడికి భవిష్యత్తులో కష్టాలు వస్తాయి, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఆదుకో సరిపోతుందని చెప్పాడు సూర్యుడు. అంచేది వాడి దగ్గర చేరాడు. లేకపోతే సుగ్రీవుడి దగ్గర ఈడి మంత్రి ఏంటి, ఎవడు హనుమంతుడి మంత్రి ఏంటి, ఆ రకంగా వచ్చాడు. హనుమంతుడిని పంపుతాడు. వాళ్ళిద్దరు బోగట్ట తెలుసుకు, వాళ్ళు మనుషులా, మామూలుగా దారి బాటసారిలా దారి పోయే మనుషులా. ఆడు రాడు, ఆడికి భయం వేసిపోతుంది, ఒకడు వాళ్ళు పంపాడేమో. ఈ హనుమంతుడు వస్తాడు ఎవరి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఈయన పరిచయం, ఈయన పరిచయం చేయడానికి ఆడి ఇద్దరు మధ్యవర్తులు ఎవరు లేరు. అక్కడ పరిచయం ఎలా చేసుకుంటారు, ఎప్పుడు కూడా ఎవరు లేనప్పుడు ఇంకా మళ్ళీ మనమే పరిచయం చేసుకోవాలి. మరి ఇక్కడ ఎవరు సోనర్స్ అని చెప్పేవాళ్ళు ఎవరు పరిచయం. అప్పుడు ఇతను రేవి ఇతను పెడతాడు, ఎవరు హనుమంతుడి రేవి పెడతాడు. ఇలా నేను సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాను, మీ బోగట్టా తెలుసుకోవడానికి వచ్చాను అని హనుమానాన్ని పిలుస్తారు అని హనుమానాన్ని పిలుస్తారు అని తన బోగట్ట అంత దాని ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి, మీ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు చూడటానికి రాజకుమారులా కనిపిస్తున్నారు, వేషాలు సన్యాసి వేషాలు అన్నాడు అని చెప్తారు. మీ వేషాలు చూస్తే సన్యాసి వేషాలలా కనిపిస్తున్నాయి, మీ వేషాలు చూస్తే సన్యాసి వేషాలుగా, మొఖాలు చూస్తుంటే రాజుల మొఖాలలా కనిపిస్తున్నాయి, వేషాలు చూస్తుంటే మొఖాలు చూస్తుంటే రాజుల మొఖాలు, వేషాలు చూస్తే సన్యాసి వేషాలు ఇలా తిరుగుతున్నారు. నా గురించి మీకు చెప్పాను కదా, మరి మీ గురించి మాకు తెలియదు చెప్పని. అప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు ఎవడు రాముడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇవిడేమన్నాడంటే, మన గురించి నేను చెప్పడం మొదలు పెడతా అన్నాడు లక్ష్మణుడు. ఇలా మేము దశరథ కుమారులని అని ఆమె పరిచయం చేసుకో, నువ్వప్పుడే మొదలు పెట్టకు. వాడు సౌందర్యం చూడు, వాడి భాష చూడు, వాడి వ్యాకరణ పాండిత్యం చూడు అన్నాడు. అద్భుతమైన ఇంట్రడక్షన్. ఆ భాష సౌందర్యం, ఎక్కడ ఏ మాట పెట్టాలి, పురుషాప్ ఎక్కడ పెట్టాలి, కామ ఎక్కడ పెట్టాలి, ఏ వాక్యం ఎక్కడ ఆప్ చేయాలి, మళ్ళీ వాక్యం ఎక్కడ ఎత్తుకోవాలి, నెమ్మదిగా మాట్లాడే మాట ఏంటి, కొంచెం వాయిస్ పెంచి మాట్లాడాలి. ఒక మాట మనం నెమ్మదిగా మాట్లాడాలి, ఒకసారి వాయిస్ పెంచి మాట్లాడాలి. వాడి వాయిస్ వ్యాకరణబద్ధంగా మాట్లాడతాడు, ఒక్క అపశబ్దం రాదు ఎవడాలేదు. ఆ భాష సౌందర్యం చూడండి, భాషకు కూడా గొప్ప సౌందర్యం ఉంటుంది. అలాగే 1954-55 టైంలో అమెరికా ప్రెసిడెంట్ ఐజెన్హోవర్, అది మన నెహ్రూ గారు ఇండియా ఆహ్వానించారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఈ రెండు కలిపేస్తారు, ఔషధి పీపుల్ ని స్టేట్ కౌన్సిల్ కలిపేసి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళని మాట్లాడమంటారు. అంటే ఔషధి పీపుల్ వేరు, స్టేట్ కౌన్సిల్ వేరు. మామూలుగా విడిగా ఉన్నప్పుడు ఆ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రెండు కలిపేస్తారు. కలిపేసినప్పుడు వచ్చిన వాడికి వెల్కమ్ అడ్రస్ చెప్పాలి, ఉనికి వెల్కమ్ అడ్రస్ చెప్తే, అంటే ఒక ఆడు ఆ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ 15-20 నిమిషాలు మాట్లాడతాడు. వాడు మన పార్లమెంట్కి ఆహ్వానిస్తూ వాడిని 10 నిమిషాలు మాట్లాడమని మనం ముందు చెప్పాలి. అప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, నెహ్రూ మాట్లాడొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అని వైస్ ప్రెసిడెంట్ ఎవరు రాధాకృష్ణన్. అప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, రాధాకృష్ణ గారు మీరు వెల్కమ్ అడ్రస్ మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గా కదా ఉన్నాడు, నేను చెప్పడం కంటే మీరు చెప్తేనే బాగుంటుంది చెప్పండి అన్నాడు. వీడు కూడా ఆంగ్ల భాషా పండితుడు. ఎవరు? రాధాకృష్ణ గారు ఆంగ్ల భాషా పండితుడు, వాళ్ళది అమెరికా, ఎవరిది ఐసెన్ వాళ్ళు మాతృభాష ఇంగ్లీష్, వీడు ఆంగ్ల భాషా పండితుడు. ఈయన మాట్లాడింది 15 నిమిషాలు మాట్లాడాడు, చాలా వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడేశాడు. అక్కడ సబ్జెక్ట్ లేదని కాదు, ఏం చెప్తున్నాడు, ఇంగ్లీష్ భాషా సౌందర్యం అంతా చూపించేశాడు. యాంజేశ్వరరావు మాట్లాడేశాడు, ఇది 55లో కూడా ఎప్పుడో చెప్తున్నాను, 54లో వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడాడు 15 నిమిషాలు. అంతకే నెహ్రూ గారు ఆయన చేసి మాట్లాడమన్నాడు. అయిపోయింది, ఆయన చెప్పి సమాధానం చెప్పాడు ఐజన్ గౌరవ. అప్పుడు మనకి ఎంసీ ఛాగ్రా, మనకి అమెరికా, మన తరఫున అమెరికాలో ప్రెసిడెంట్, ఆయన ముస్లిం, ఎంసీ ఛాగ్రా ముస్లిం, కానీ ఆయన హిందూ ముస్లిం భేదం లేదు ఆయనకి, ఆయన ముస్లిం ఎంసీ ఛాగ్రా. తర్వాత మన అంబాసిడర్ ఐజన్ గౌర్ కలిసి రాష్ట్రపతి పార్లమెంట్ లో మీటింగ్ అయిపోయింది. ఎంసీ ఛాగ్రా రోజు వచ్చింది డిసెంబర్ లో రాశాడు. ఇది ఇద్దరు వెళ్ళిపోతున్నారు, ఇద్దరు ఒకే కారులో కూర్చుని మన అంబాసిడర్ ఐజన్ గౌర్ రాష్ట్రపతి భవనంకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అన్నా అంటే, రాముడు అన్నట్టు అన్నా అంటే ఐజన్ గౌర్ అమెరికా ప్రెసిడెంట్, మేము ఇంగ్లీష్ వాళ్ళం, మేము అలా మా పుట్టిదల ఇంగ్లీష్ లో పుట్టాం, పెరగటం ఇంగ్లీష్ లో పెరుగుతాం, ఆలోచించడం ఇంగ్లీష్ లో ఆలోచిస్తాం, మాట్లాడటం ఇంగ్లీష్ లో మాట్లాడతాం, మేము వచ్చా రాధాకృష్ణ గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నాడు. బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడాడు. అంటే మాటలు మామూలే, మీకు అక్కడ అర్థం మామూలే, ఆ మాటలు మీరు మాట్లాడొచ్చు, భాష ఆ విషయం మీరు మాట్లాడేది ఆర్నమెంటల్ ఇంగ్లీష్, దాన్ని ఏమంటారు. అప్పుడు చూడండి, మీరు బంగారు పోస్తే ఎవడని ఒక కంసాలవాడు చేశాడు అనుకోండి, చాలా బాగుంటుంది ఒక వస్తువు. అందరి కంసాలవాళ్ళు అలా చేయలేరు, ఒక వస్తువు చాలా బాగా చేస్తారు. అలా ఆర్నమెంటల్ ఇంగ్లీష్ మాట్లాడాడు. అప్పుడు కారులో ఎడుతూ ఐజన్ గౌర్ చాగ్రత్తలు చెప్పాడు, ఏ ఇంగ్లీష్ మాట్లాడాడు అయ్యా. మా ఇంగ్లీష్ వాళ్ళం మేము, మేము వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఆయన దగ్గర. ఆంజనేయ స్వామి కూడా అలా ఆశ్చర్యపోయాడు. ఈయన భాష రాముడు, రాముడు దేవుడై ఉండి ఆశ్చర్యపోయాడు ఆంజనేయ. ఏం చేద్దండి, ఆయన ఎవడు వ్యాకరణ పండిత, శివుడైనా శివుడు మాట్లాడటానికి ఏముంది? ఆయన శివుడు ఆ రూపంలో ఉన్నాడు. తర్వాత లక్ష్మణుడు వాళ్ళ గురించి పరిచయం చేసుకున్నారు. అప్పుడు మళ్ళీ ఆయన ఇద్దరిని ఇప్పుడు భయం పోయింది. ఆయన చూసి మనం భయపడక్కర్లేదని ఇప్పుడు సుగ్రీవుడు చేస్తే సుగ్రీవుడికి భయం పోయింది. ఇది కర్ణాటకలో ఉంది ఇప్పుడు నేను చెప్పే ప్రదేశం. ఒక చెరువు ఉంది అక్కడ కర్ణాటకలో, ఆ చెరువు నేను చూశాను. అక్కడ సుగ్రీవుడికి రాముడికి ఒకరి చెయ్యి ఒకరిని పట్టుకోమని అక్కడ హనుమంతుడి స్నేహం కలిపాడు. వీడు ఏమన్నాడంటే, నువ్వు నాకు ఉపకారం చేయి, నేను నీకు ఉపకారం చేస్తాను. ఎవడు? సుగ్రీవుడు. నేను మా అన్నగారు భయపడుతుంది, మా అన్నగారు నన్ను చంపేసి ఉన్నాడు, తెలిసి ఎక్కడ ఉంటున్నాను, వాడు నన్ను బతకనివ్వడు, ఆడు బతుకుండా నేను బతకడు, ఈ కొండ కొండ మీద ఉండవలసింది అని చేత నువ్వు ఆడిని చంపడం అనే పని నువ్వు చెయ్యి. నీ భార్యని నేను వెతికి పెడతాను, ఎక్కడ ఉందో ఆ మాదిరి నాకు దగ్గర చాలా వానర సైన్యం ఉంది, నేను వెతికి పెడతాను. నువ్వేమో నాకు ఉపకారం చెయ్యి, నేను నీకు నీ భార్య ఎక్కడుందో వెతికి పెట్టే బాధ్యత నాది, మా అన్నగారి భయం నాకు వదిలించేమని చెప్పింది. కానీ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోమని ఆన్ చేశాము. వాళ్ళిద్దరికి స్నేహం చేసి అది చేదు చెరువు కర్ణాటకలో నేను చెరువు చూశాను, కర్ణాటకలో ఉంది ఆ చెరువు దగ్గర. వీళ్ళిద్దరికి ఆ చెరువు కనిపిస్తా ఉంది సుగ్రీవుడు కొండ. వాళ్ళు మట్టికి ఆ కొండ మీదకి వెళ్ళడం ఇంకా ఆడికి శాపం ఉంది, ఆ కొండ మీద కలిసి చచ్చిపోతాడు. తరు స్నేహం కలుస్తుంది వీడికి. స్నేహం కలిసాక అప్పుడు పేచి ఇప్పుడు జరుగుతుంది. వీళ్ళు రావణాసురుడు లంకలోకి వెళ్ళటానికి 30 మైళ్ళు వెళ్ళారు. రామేశ్వరానికి 30 మైళ్ళు దూరం, 30 మైళ్ళు 40 లంకలు సముద్రం ఉంటే వెళ్తే 30 మైళ్ళు 40 మైళ్ళు వెళ్ళారు. దానికి కోతులు వానర సైన్యం సహాయంతో తెరాజు వీడు సీతమ్మను వెతకటం, ఎవరు ఆంజనేయస్వామి వెళ్ళి లంకలోకి వెళ్ళటం, సీతమ్మను వెతకటం, అశోకవనంలో సీతమ్మను చూడటం, తెరాజు ఏమో ఆ జాడ అంతా తీసుకురావటం, ఎవరికి మరి తీసుకు. అప్పుడు వీళ్ళు లంకలోకి సైన్యంతో సహా సుగ్రీవుడు సైన్యంతో సహా ప్రయాణం చేయటం. అప్పుడు దానికి బ్రిడ్జి కడతారు. ఇంత సైన్యం వెళ్లాలంటే బ్రిడ్జి కట్టాలి కదా, అది రామసేతు అంటారు. రామసేతు అంటారు ఆ బ్రిడ్జిని. ఇప్పుడు ఆడమ్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. ఆడమ్ ఆడమ్ బ్రిడ్జ్ అని ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక బ్రిడ్జికి ఆడమ్ బ్రిడ్జ్ అని పెట్టారు. ఇప్పుడు కూడా బ్రిడ్జితో రాముడు కట్టిన సేతు గుర్తులు ఉన్నాయి. ఈ మధ్య పేచీలు ఎలా ప్రారంభమైంది, ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ పేచీ ఎలా జరుగుతుందంటే, ఈ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఆ బ్రిడ్జ్ ఉన్న బ్రిడ్జి తీసేస్తే ఆ సముద్రం రామేశ్వరం వచ్చే దూరం ఆ ఓడలకి తమిళనాడు వచ్చే దూరం తగ్గిపోతుంది, ఇతర దేశాలు తమిళనాడు వచ్చే అంటే ఆ బ్రిడ్జి తీసేద్దామని. ఈడ తమిళనాడు అంటే ఈ రామ భక్తులందరూ మా దూరం అయితే దూరాంచరండి, ఈ బ్రిడ్జి పడగట్టకూడదని రామభక్తులు. అది రాముడు కట్టాడని అంటున్నారు. రాముడు కట్టాడని నిర్ధారణ ఏంటని తమిళనాడు గవర్నమెంట్ అంటే. ఈ లోపల ఏం చేశారు కేంద్రంలో మంత్రివర్గం ఏం చేశారంటే, అది ఓ తప్పు చేశారు కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ కేంద్ర ప్రభుత్వం అది ఏం చేశారంటే, రాముడు కట్టాడని పురాణాలు అనమాటలేదే, చరిత్రలో లేదు, ఇండియన్ హిస్టరీ ఎక్కడ లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందంటే, ఆ రాముడు ఉన్నాడో లేదని మనకు అనుమానం ఉన్నప్పుడు రాముడు ఎలా నిర్మించాడని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టాడు. ఈ మధ్య అది అంటుకుంది. అంటుకునేటప్పటికీ ఈ హిందువులందరూ ఏమన్నారంటే, ఎలక్షన్ రానివ్వడం మీ పని చెబుతా ఉన్నారు గవర్నమెంట్. అప్పుడు వీళ్ళు కంగారు పడిపోయి, ఎవరు ఈ సోనియా గాంధీ ప్రధాని అడిలు ఇలా వణిగిపోయి, మాదే తప్పు అని ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో మీరు విచారణ చేయొద్దు, మాకు తెలియదు పిటిషన్ పెట్టామని వెనక్కి లాగేసుకున్నారు పిటిషన్. వాళ్ళకి కావాలి ధర్మాధారం కాదు, మొత్తం మీద భారతీయ హిందువులందరూ కలిసి వాళ్ళు ఓడించేస్తారనే భయం మీద పిటిషన్ వెనక్కి. ఈ మధ్య జరిగిన అంటే 4 నెలల కింద జరిగినట్టు అండ్ ఇప్పుడు కూడా బ్రిడ్జ్ ఉంది, అడుగును కింద కనిపిస్తుంది అది బ్రిడ్జ్ సముద్రం లోపల నుంచి, దాని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు. అదే రాముడు ఎంత మంచివాడంటే, రాముడంటే రాముడే, రాముడంటే రాముడు పేర్లు పెట్టుకోవడం మంచి పేరు, కొత్త కొత్త పేర్లు పెడతారు, ఏం పేర్లో మనకు అర్థం కాదు. అసలు మనం తరించడానికి ఒక్క రాముడు చాలు. మహాత్మా గాంధీ గారు రెండే భగవద్గీత రామనామం, భగవద్గీత రామనామం, ఈ రెండు చెప్పింది మూడేది ముట్టుకోలేదు అని, రామనామం భగవద్గీత, రామనామం భగవద్గీత చదువుకుంటే భగవద్గీత చదువుకోవటం, లేకపోతే రామనామం చేసుకో. ఒక్క తాటి మీద భారతదేశానంతా నడిపించే శక్తి నాకు రామనామాల్లో వచ్చిందన్నాడు. ఈ రకరకాల మనుషుల్ని ఐక్యమత్యంగా నడిపించే శక్తి ఒక రామనామాల్లో వచ్చిందన్నాడు గాంధీ బాపు. రాముడు ఎంత మంచివాడంటే, లంకలోకి వెళ్ళాక వాలి కొడుకుని పిలుస్తాడు, వాలి సంహారం అయిపోయిందనే వాలి కొడుకుని యువరాజు చేస్తాడు. ఎవరు ఎవరు వారి కొడుకుని యువరాజు ఎవడు చేస్తాడంటే రాముడే చేస్తాడు వాడు యువరాజు. ఈ వీడు వాడు ఎంత మంచివాడో చెప్తున్నాడండి. ఈ లంకలో ప్రజలందరూ అందరూ దుర్మార్గులు ఏం కాదు. ఇప్పుడు పాలకూడలు ఉందని కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఊళ్ళు అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు. ఏ పాలకూడలంటే పాలకూడ, ఏ ఊరైనా సరే మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ప్రతి ఊరు అంతే. కేవలం చెడ్డవాళ్ళు ఉండరు, కేవలం మంచివాళ్ళు ఉండరు. అలాగే ఈ లంకలో ఈ రావణాసురు లాంటి వాళ్ళు ఎవరో కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. మొత్తం లంక ఇప్పుడు యుద్ధం వస్తే లంక అంతా పాడైపోతుంది, మంచివాళ్ళు కూడా చచ్చిపోతారు. అంతే కదా, మరి యుద్ధం వచ్చినప్పుడు మంచివాళ్ళు కూడా చచ్చిపోతారు, చెడ్డ స్నేహాల వల్ల మంచివాళ్ళు చచ్చిపోతారు. ఎలా బ్రోట చచ్చిపోయాడు, ఆ జూలియస్ సీజర్ని చంపినప్పుడు బ్రోటస్ మంచివాడు ఉన్నాడు, చెప్పుడు మాటలనే ఆయన చంపేస్తారండి ఎవరిని, జూలియస్ సీజర్. ఈ జూలియస్ సీజర్ ని చంపిన వాళ్ళందరూ ఆ సర్వసైన్యాధిపతి ఒక నెలలో చంపేస్తాడు మొత్తం అందరు. శ్మశానం బరియల్ గ్రౌండ్ స్పీచెస్ అని గ్రేట్ స్పీచెస్ వరల్డ్ రెండు ఉన్నాడు, దాన్ని ఒలకాడు ఉపన్యాసాలు అంటారు. ఏంటది ఒలకాడు ప్రసంగాలు. జూలియస్ సీజర్ చనిపోయినప్పుడు ఆ శవాన్ని ఒలకాడులో పెట్టుకుని యాంటోనీ చేసిన ప్రసంగం, షేక్స్పియర్ డ్రామాలో వస్తున్నాడు. బాలగంగా లోకమాన గోపాలకృష్ణ గోఖలే చచ్చిపోయినప్పుడు పూనాలో ఆ శవాన్ని పూనా శ్మశానంలో ఆ శవాన్ని అక్కడ పెట్టుకునండి, లోకమాన తిలక్ చేసిన ప్రసంగం. వాళ్ళిద్దరికీ రాజకీయాల్లో పడదండి, ఇద్దరు రాజకీయ నాయకులే. ఎవరిద్దరు అండి, తిలక్ గారు గోఖలే ఇద్దరు అంటే పడదండి, వ్యక్తిగతమైన పేచీలు కదా, పాలసీకి సంబంధించిన పేచీలు. ఏమంటే నాకు గోఖలే గారికి వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు ఉన్నా, గోఖలే అంటే గోఖలే అన్నాడు తిలక్. వాడి దగ్గర అవును నచ్చి మనకు కాదంటే అది అపచారం అన్నాడు. వ్యక్తిగతంగా ఆయన ఈయన అతివాది ఎవరండి, గోఖలే అంటాడు మహాత్మా గాంధీ గారి గురువు, రాజకీయ గురువు. సుభాష్ చంద్రబోస్ గారి రాజకీయ గురువు సిఆర్ దాస్ గారు. ఏమండి తిలక్ గారు అన్నాడంటే గోఖలే చనిపోయినప్పుడు రాజకీయంగా మా ఇద్దరికి ఇద్దరికి దేశానికి స్వాతంత్రం కావాలి, ఆయన పద్ధతి వేరు నా పద్ధతి వేరు. కానీ గోఖలే గురించి చెప్పాడు గ్రేట్ వండర్ఫుల్ స్పీచ్ ఇన్ బరియల్ గ్రౌండ్. యాంటోనీ జూలియస్ సీజర్ చనిపోయినప్పుడు యాంటోనీ స్పీచ్ అండి, పూనా శ్మశానంలో గోఖలే గారు చనిపోయినప్పుడు లోకమాన్య బాలగంగాధర్, ఆయన పేరు లోకమాన్య, ఆయన పేరు బాలగంగాధర్, ఆయన బిరుదు లోకమాన్యుడు. గాంధీ గారి పేరు మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ, కానీ మహాత్ముడు అంటారు కదండి. అలాగే తిలక్ గారి పేరు లోకమాన్య తిలక్ అండి, అది కాదు బాలగంగాధర తిలక్ అండి, కానీ ఆయన పిలవటం బిరిది లోకమాన్యుడు అని, అంటే పిలవటం ఎక్కువ లోకమాన్యుడు అని పిలుస్తారు. అంటే వాళ్ళ దగ్గర మనం ఎందుకు మెచ్చుకోవాలంటే అండి, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదాలు ఉన్నా ఔన్నత్యం ఆ సుగుణ సంపదని చెప్పాడు అండి తిలక్ గారు. అది మనలో ఉండదండి, అది మన చెడ్డబుద్ది కారణం. కృష్ణుడి దగ్గర గొప్పతనం పాండవులతో ఏమన్నాడు, మీరు నా భక్తులైనా మీరు నాకు బంధువులు భక్తులని, నాకు స్నేహితులు, నాకు అనుచరులు, కానీ దాతృత్వం దగ్గరికి వచ్చేప్పుడు కర్ణుడు, మీ కర్ణుడికి మీరు సరిపోరన్నాడు. అది మీరు మాకు చుట్టాలి, కానీ కర్ణుడి దాతృత్వం ఉంది, మీరు సరిపోరు అన్నాడు. అయితే దీన్ని ఎవడు తప్పిస్తానండి? ఆ దుర్యోధను స్నేహం ఉన్నాడు. వీళ్ళు దుష్టచతిష్టేమంటారు వీళ్ళు. ఎవడంటే దుర్యోధను ఒకడండి, ఆ శకును అక్కడ దుర్యోధను మేనమ ఉన్నాడు. శకును ఇప్పుడు కూడా ఎవడైనా చెడ్డగా ఎదురొస్తే పని ఒకటి, శకుని కాడు ఎవడో ఎదురొచ్చాడంటారు. ఇప్పుడు కూడా మీరు ఏదైనా పని కోసం అంటున్నారు, ఆ రోజున పని అవ్వలేదు అనుకోండి, ఏడు పొద్దున్నే లేచి ఎవడో ఏదో శకుని కాడు ఎదురు. ఆ దుర్యోధను మేనమ ఉన్నాడు, శకును ఒకడండి. దుర్యోధను తమ్ముడు ఒకడు ఉన్నాడు, దుష్యాడు కర్ణుడు. వీళ్ళు దుష్టచతి ఈ నలుగురు ఎక్కడుంటే అక్కడ మంచి తగలేసేస్తారండి సభ్యుడు. వీళ్ళు నలుగురు ఏ ఊరు వెళ్తే ఊరిని తగలేసేస్తారండి. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నిప్పు లేకుండా అంటికి పోతున్నాడు. వీళ్ళు పేరే దుష్టచతి ఇవ్వండి. ఎవడో ఒకడు దుర్యోధను ఒకడు, తమ్ముడు దుష్యాసుడు ఒకడు, ఇంకా వాళ్ళ ధ్యానమో శకుని ఒకడు, వాళ్ళ ముగ్గురికి యతి వీడండి. ఎవడండి కర్ణుడు? వీళ్ళని దుష్టచతి ఇష్టమంటారు. అయ్యా కృష్ణుడు అన్నాడు, మీకు ధర్మం ఏంటారు? పాడు ధర్మం, మీకు ధర్మం ఏంటి? మీరు ఇంట్లో ఉన్న మనుషుల్ని ఒక్కొక్కరిని చంపడం ఎందుకు? ఇల్లు అంటించేస్తే మొత్తం అందరూ చచ్చిపోతారన్నా, ఇల్లు అంటించే రకం మీరు అన్నాడు. ఇంట్లో మీ మీద ఎవరికైనా ఎవరి మీద కోపం ఉంటే ఆయన చంపితే పర్లేదు, ఎవరి మీద ఒకడు కోపం ఉంటే ఇంట్లో ఇల్లు అంటించేస్తే ఇంట్లో 10 మంది చచ్చిపోతారు కానీ ఇల్లు అంటించే ఇల్లు అంటి కొంపలు అంటించే రకాలను నువ్వు ధర్మం గురించి మాట్లాడుతావు. అంటే రాముడి యొక్క వైభవం ఎక్కడ చెప్తున్నారండి? మీకు ఇవాళ భగవాన్ పుస్తకం తెచ్చాను చదివి ఇవ్వాలి. రాముడు వివేకానంద అన్నాడండి, మీకు కామబుద్ధి నశించాలంటే రామనామం చేయమన్నాడు. వివేకానంద చెప్పిన మాట, మీకు కామబుద్ధి నశించాలంటే రామనామం ఒకటి ముక్కులో గాలి చూసుకోవడం ఏం అక్కర్లేదు, మీకు కామబుద్ధి నశించాలంటే రామనామం చేయించాలన్నాడు. తర్వాత ఇంకోటి అన్నాడు వివేకానంద, మీరు పెద్ద పూజలు చేసే అక్కర్లేదు, కష్టపడిపోక్కర్లేదు, మడి కట్టేసుకోవడం, పూజలు చేసేసుకోవడం. కొంతమంది పనిచేరి పూజలండి, ఆ పూజలకు అంతులేదు, ఏదో లఘు పూజలు చేసుకోవచ్చండి. ఏదో అరగంట 20 నిమిషాలు కదా, పొద్దున్న మొదలు పెడతాడు, 2 గంటలకు లెగుస్తాడు. పూజ దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు కాఫీ ఇవ్వరు, అన్నం ఉండదు. ఏం చేస్తున్నామంటే లోపల గదిలో ఏం చేసుకుంటున్నారో మనకు తెలియదండి. పూజ చేస్తున్నామంటారు, ఆ బొమ్మలు ఇడు కూర్చుంటారు లోపల. మరి పూజకి అరేంజ్మెంట్ గంటండి, అది పసుపు అంటాడు, కుంకం అంటాడు, ఎన్ని రోజులకి మొత్తం మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళు కాఫీ లేదు, టిఫిన్ లేదు, అన్నం లేదు. ఇంట్లో వాళ్ళు కాఫీ పెట్టేప్పుడు వీడు ఆఫీస్కి వెళ్ళి పోరాడు పాపం. ఆఫీసులు మధ్యన కాఫీలు ఇస్తున్నారు, తాగేసి అక్కడ పడుతున్నారు. వివేకానంద అన్నాడంటే, మీరు పెద్ద పూజలు చేసి లఘు పూజలు చేసుకోవచ్చు, మొత్తానికి మానే అక్కర్లేదు. 3 మొక్కలు చెప్పాను, రాముడు గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో చెప్పాను. మీరు మాట స్వార్థం లేకుండా మాట్లాడు, మీరు మాట్లాడే మాట స్వార్థం లేకుండా మాట్లాడు, చేతుడు చేసే పని స్వార్థం లేకుండా చేయండి. మీరు ఆలోచించే మనిషి అయితే ఏదో ఆలోచిస్తాడు కదండి, బుద్ధి ఉన్నంతకాలం మనం ఆలోచిస్తాం కదండి. అది బుద్ధి ఆలోచించడానికి మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, నడవటానికి కాళ్ళు ఇచ్చాడండి, పని చేసుకోవడానికి చేతులు ఇచ్చాడు, మీకు అర్థం వినటానికి చెవులు ఇచ్చాడు, ఆలోచించడానికి బుద్ధి ఇచ్చాడు. అయితే వివేకానంద ఈ 3 మొక్కలు గుర్తుపెట్టుకోండి, మీరు పూజ చేసుకుంటే లఘు మాత్రంగా చేసుకోండి, మొత్తం మీద పని మానేసి స్వామర్థనంగా తయారవ్వకండి. కొంతమంది మనుషులు ఇలా ఉంటారు, పని చెప్తే దూడలోకి వెళ్ళిపోతారని, తిండి వచ్చేప్పటికి ఎడ్లలోకి ఎడ్లలోకి పెద్ద పెద్ద దొనపోతుల్లోకి వచ్చేస్తారు. పని చెప్తే చిన్న దూడల దగ్గరికి వెళ్ళిపోతే ఇంక పని చెప్పరండి. చిండి దగ్గర వచ్చేవాడు చిన్న దేవుడి దగ్గర ఉండి దొన్నపోతుల దగ్గర ఎడ్ల దగ్గరకు ఆయనకు చుట్టూ తవుడు అని పెడతారు. నూరవులండి పని చెబుతారంటే చిన్నదేవుడు లేక దోడ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఆ లేక దోడని ఎవడని పని చెప్పరు. తిండి పెడుతున్నారు బంతి ప్రారంభమైనప్పటికి ఎడ్ల దగ్గర దొన్నపోతుల దగ్గరకు వచ్చేస్తారు, అలా తినేస్తారండి. పని చెబితే మటుకు వెళ్ళిపోతారు, మళ్ళీ లేక దోడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. వివేకానంద ఏమన్నానంటే అండి, మీరు పెద్ద ఇంట్లో ఇబ్బంది పడి పొద్దున మన సాయం దాకా పూజ దగ్గర కూర్చోకండి, మీరు ఏదైనా ఇది రహస్యాన్ని చాలా బాగా చెప్పాను ఈ మాట. మీరు మీ పనులు మీరు చేసుకోండి, డ్యూటీ మానద్దు. వివేకానంద ఒక దేశంలో పుణ్యం ఇంకో దేశంలో పాపం అండి. మన దేశంలో ఏదైతే పాపం అనుకుంటామో ఇంకో దేశంలో అది పాపం అనుకోరండి. మీకు అర్థం వచ్చిందండి? అది ప్రాంతాన్ని బట్టి ఉంటుందండి. అదే ప్రాంతాన్ని పెళ్లిళ్ళు మన హిందువులు అలవాటు లేరు, ముస్లింలు అలవాటు లేరండి. ఈ పాప పుణ్యాలు అనేవి ఒక దేశానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. కానీ డ్యూటీ బట్టి ప్రపంచం అంతా ఒకటి. ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. పాపపుణ్యాలు దానికి వచ్చేవాడికి ఈ దేశ దేశానికి మారుతూ ఉంటాయి, రాష్ట్ర రాష్ట్రాలకి మారుతూ ఉంటాయి, ఇవన్నీ మారుతా ఉంటాయండి. ఇంతకీ వివేకాదు నేను చెప్పాను, మీరు ఏమీ పని మీరు చేసుకుంటూ మోక్షం పొందాలంటే మీరు మాట్లాడే మాట స్వార్థం లేకుండా మాట్లాడు. చేతులతో ఏదో పని చేసినప్పుడు స్వార్థం లేకుండా చేయండి. మీ భగవంతుడి బుద్ధి ఇచ్చాడు కదా, ఆ బుద్ధితో ఆలోచించేటప్పుడు స్వార్థం లేకుండా ఆలోచించండి. స్వార్థం లేకుండా ఆలోచించి మీకు మోక్షం వచ్చి తీరుతుంది అన్నాడు. ఈ పసుపు కుంకాలతో సంబంధం లేక మీరు ప్రతి మనిషి ఆలోచిస్తాడు కదండి. ఆలోచనలో స్వార్థం రానివ్వకండి. ఒకటి, మాట్లాడేటప్పుడు స్వార్థం వద్దు. రెండు, చేతులతో పని చేసినప్పుడు స్వార్థం వద్దు. అంటే మీరు మోక్షాన్ని పొందుతారన్నాడు. ఇంకా బొమ్మలు వేసి తిరగక్కర్లేదన్నాడు. అది కర్మయోగం. అంటే అంత బాగా చెప్పాడు కర్మయోగాన్ని, మూడు ముక్కల్లో చెప్పాడు. కామ బాధ మీరు భరించలేకపోతే రామనామం చేసుకోండి. కామ రామ ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పినా నా మీద నీకు రామకృష్ణ అంటాడు చివరి రోజుల్లో వివేకానందతోటి. నీ హేతు బుద్ధి పోవటం లేదు. హేతువాదం ఉంటాడు. నీ బియ్యే చదువు అంతా కూడా నీ సాధనలో కలిపేస్తున్నావు. నువ్వు బియ్యే చదువుకున్నావు, నీ సాధనలో బియ్యే కలిపే బియ్యే చదువు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా డౌట్ చేస్తున్నావు. అది డౌట్ నరేం. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు లాస్ట్ ఏం చెప్తాడు? ఎన్నిసార్లు చెప్పి నీకు విశ్వాసం కుదరటం లేదు. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే ఈ రామకృష్ణుడు. ఎందుకు నీకు సందేహం ఎలా? ఎందుకు డౌట్ చేస్తుంది? ఎందుకు నువ్వు ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తావు? రామకృష్ణ విషయంలో ఇప్పుడు కూడా ఎక్కువ సీతారాముని ఆరాధిస్తారు. ప్రతి ఏకాదశికి సీతారాము భజన చేస్తారు. ఎక్కడున్నా సరే వాళ్ళకి 50 దేశాల్లో వాళ్ళు మిషన్లు ఉన్నాయి. ఎక్కడున్నా ఇప్పుడు కూడా ఏకాదశిలో సీతారాముని పటాలు అక్కడ పెట్టి భజన చేస్తారు. ఎవడైతే రాముడే, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు. ప్రతి ఏకాదశికి సీతారాముని ఫోటోలు పెట్టి అడుగు పూజ చేసి భజన చేస్తారు ప్రతి ఏకాదశి. పాపం మామూలు వారు రామకృష్ణుడు చచ్చిపోయినప్పుడు అండి ఆయన వైభవం తెలియక ఈ గృహస్థ భక్తులు కొంతమంది ఉన్నారు. సన్యాసి భక్తులు, ఈ గృహస్థ భక్తులు బలవంత పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ధనవంతులు. ఈ సన్యాసి భక్తులకి పెద్ద నోరు లేదన్నప్పుడు వీళ్ళు పిల్లవాళ్ళండి. వీళ్ళు ఏదో బిఏలు ఇంటర్మీడియట్ చదువుకుని పిల్లలండి. కానీ చాలా దారిని మామూలు వాళ్ళ కాళ్ళకు తీసుకెళ్లి కాల్ చేశారండి. ఆయన ఎవరండి? రామకృష్ణుడు. అప్పుడు మామూలు వాళ్ళ కాళ్ళని తీసుకెళ్లి మామూలు శవాన్ని కాల్చేసి తల తీడుకున్న అస్థికులు జాక్ పెట్టుకున్నారు ఎవళ్ళు అన్నాడు. తర్వాత వివేకానంద అన్నాడు, నా నెత్తి మీద ఈ పాపం వచ్చేసింది. గురువుకి నేను సరిగ్గా చచ్చిపోయినప్పుడు గురువుకి నేను సరిగ్గా ఏమి చేయలేకపోయాను. నా నెత్తి మీద నీ పాపాన్ని ఏనాడు దింపుకుంటానని చూడండి పాపం స్వామి. మట్టి ముద్దలని, మట్టి ముద్దలను దేవతలకి తయారు చేశాడు. మామూలు శవాన్ని కాల్చినట్టు కాల్చేశారు. మనకేం చేయాలి? అప్పుడు ఏమనాలో మనకే తెలియదు, మనకే చెన్నతనం. ఈ పాపాన్ని నా నెత్తి మీద ఉంది, ఈ పాపాన్ని ఎప్పుడు దింపుకుంటానంటే నా అమరికి ఇళ్ళాక డబ్బు సంపాదించగా అదే ఆ బేరూరు మఠం అంచండి. ఆ బేరూరు మఠంలో ఆయన జాగ్రత్త పెట్టిన అస్థికలు భూమి మీద భూమిలో స్థాపితం చేసండి. అక్కడ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆలయం కట్టారు. ఎక్కడండి బేరూరు? అదే బేరూరు మఠం. చాలా బహు సుందరంగా ఉంటుందని రామకృష్ణుడు విగ్రహం పెట్టారు. హాల్ కూడా చాలా పెద్ద హాల్. అది కేవలం ధ్యానం, అక్కడ ఉపన్యాసాలు చెప్పరండి. అక్కడ ఆ కేవలం హాల్లో ధ్యానం చేయడానికే కూర్చో, ధ్యానం చేసే వాళ్ళని కూర్చొని ఇస్తారని కాదు. ఆయన చేతులతో ఆయన అమెరికాలో సంపాదించిన డబ్బు అంతా తెచ్చి అక్కడ రామకృష్ణ విగ్రహం పెట్టి అస్థికులు అక్కడ స్థాపించి, ఏమండి అస్థికులు అక్కడ స్థాపించి ఆ పాపం కిందకు దిగిపోవడానికి, ఏమండి ఆ స్వాదర శిష్యుల్ని అస్థికులు అక్కడ తెమ్మనండి. అక్కడ కట్టేటప్పుడు రామకృష్ణ ఆలయం కట్టేటప్పుడు ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు ఎలా కొడతారు చూడండి డప్పులు. పెళ్లిళ్ళు అండి, ఇలా బోరాలు వదలటం కాకుండా కొంతమంది ఇలా డప్పు వేసుకుని ఇలా పట్టం వేసుకుని డప్పు ఎలా కొడతారు పెళ్లిళ్ళు కూడా కొడతారు. అటువంటి ఇన్స్ట్రుమెంట్ వివేకాన్ని మెడలో వేసుకుని ఇలా కొడుతూ నా పాపం పోవాలి, నా నెత్తి మీద నా పాపం అంత చేసి ఆ స్వాదర కృష్ణుని అస్థికలను తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేసి అప్పుడు రామకృష్ణ ఆలయం కట్టారు దేవుడు. ఇప్పుడు నా పాపం దిగిపోయింది అన్నాడు. అది గురువు రుణం. మామూలు వాళ్ళక మామూలు శవానికి కూడా కొంత గౌరవం ఉంటుందేమో కానీ అంత గౌరవంగా తీసుకెళ్లి కాల్ చేశారండి. అది అస్థికల మట్టుకు వీళ్ళు జాతి పెట్టుకున్నారండి ఏడు సన్యాసులు. అస్థికలకు భూస్థాపితం చేసి అన్ని చేసిన తర్వాత అది బేలూరు, అదే బేలూరు మట్టం చుట్టూ తర్వాత అభివృద్ధి అయిందండి. అది వివేకానంద బతికొండగానే 70 అనుభవకరం కొన్నాడు అండి అక్కడ. అదే బేలూరు మఠం. అదే ఇప్పుడు వరంలో ఉన్న రామకృష్ణ మిషన్కి అదే హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు మన కథ ఎవరికి వెళ్ళాలి తెలియదు. భగవాన్ చేతిలో ఉన్నాడండి, పెద్దగా ఆగిపోతున్నాం. లంకలోకి వచ్చి ఏమన్నాడంటే అండి, ప్రతి ఊళ్ళో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు, ఈ లంకలో అందరూ దుర్మార్గులు ఉంటారా మంచి వాళ్ళు ఉంటారా? యుద్ధం పేరు చెప్పి మంచి వాళ్ళు చచ్చిపోతారేమో పాపం ఇనికి. అదే వాడు వాడు రాముడు. ఎవడు తప్పు చేస్తే ఆని శిక్షించాలి, మీరు అర్థమవుతుంది. తప్పు చేయని వాడిని శిక్షిస్తే అపచారం వస్తున్నారు. అంటే లాలో మన చట్టంలో హిందూ చట్టంలో ఏమనుందంటే అండి, తప్పు చేశాడా లేదా తప్పు చేశాడా లేదని అనుమానం ఉంటే ఆయన వదిలేయమని చెప్పారు. వాడు తప్పు చేశాడని నిర్ధారణ ఉంటే వాడు శిక్ష వేయకండి, వాడు శిక్ష వేయండి. మీకు ఆ జడ్జీలతో చెప్పారు వాడు రాజ్యాంగం. వాడు చేసే తప్పు చేశాడా లేదా అనుమానం ఉంటే వాటికి అనుమానం ఉంటే వాడు వదిలేయటం మంచిది. అంటే ఒక నిరాపరాధిని ఒక అపరాధం చేయని వాడు శిక్షిస్తే విపరీతమైన పాపం అంటుకుంటుంది. ఇది రాజ్యాంగం చెప్పింది. 10 మంది తప్పులు చేసిన వాళ్ళని విడిచిపెట్టేసిన పర్వాలేదు, కానీ దయవల్ల తప్పు చేయని వాడిని ఒక్కరిని కూడా శిక్షించకూడదని. ఫాలో అవుతున్నారా మీరు? ఒకవేళ మనకి దయ్యం ఉంటే 10 మంది తప్పులు చేసిన వాళ్ళని కూడా వదిలేస్తే వదిలేయచ్చాం, కానీ తప్పు చేయని వాడిని ఒక్కరిని కూడా శిక్షించకూడదని. దానివల్ల అపచారం వస్తుందంటే రాజ్యాంగం బాగుంటుంది. తప్పు చేసిన వాళ్ళని అవసరమైతే నలుగురు జైల్లోంచి వదిలేయండి పర్లేదు, కానీ తప్పు చేయని వాడిని ఒక్కరిని కూడా మీరు జైల్లో పెట్టద్దని. అంటే డౌట్ మీకు డౌట్ ఉన్నప్పుడు వాడికి వాడి ఆ డౌట్ ని బట్టి ఆయన శిక్షించొద్దు, ఆయన వదిలేయండి అని. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాగుంది. ఇప్పుడు రాముడే ఆలోచించింది ఏంటండి, ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు లంకలో, అందరూ దుర్మార్గులు ఉండరు, ఈ యుద్ధం పేరు చెప్పి అందరూ చచ్చిపోతారు, నీకు అర్థమవుతుంది. అంటే వాలి కొడుకుని అంగదుని పిలిచాడు, వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళిరా నువ్వు, ఆవిడ రాజ్యం మనకి ఎందుకు, ఆడికి విపరీతమైన బంగారం ఉన్నాడు దగ్గర రావణాసుడి దగ్గర, ముఖం కడుక్కుని సింకుడు బంగారంతో చేయించాడు. ముఖం కడుక్కుంటాం చూడండి సింకుడు, మనం దాని సింక్ అంటారా, అని బంగారం చూడు చేయించాడు అండి. మనకి అర కాల్చుకో బంగారం కొనుక్కోవడానికి డబ్బులు లేవు, స్తోత్రం చేయించడానికి డబ్బులు లేవు, ముఖం కడుక్కునే సింకుడు బంగారం అండి. అంత ఐశ్వర్యవంతుడండి ఎవరండి? రావణాసుడు. అయితే శివభక్తుడండి, అంగదుడిని పంపిస్తాడండి. ఎవరి దగ్గరికండి? ఎవరి దగ్గర పంపిస్తాడంటే అంగదుడిని రావణాసుడి దగ్గర పంపించి, ఆ రాజ్యం వద్దు వాడు, బంగారం వద్దు వాడు, ఐశ్వర్యం వద్దు వాడు, బిల్లుంగులు వద్దు మనకి, ఆ సీతమ్మను వదిలేయమనండి, మనం సీతమ్మను తీసుకుని అయోధ్య వెళ్ళిపోదాం. ఆడిని రావణాసుడిని చంపడం వల్ల మనకి ఏమొస్తుంది, ఎందుకు వచ్చింది గొడవ, ఆ మన సీతమ్మను మనకు అప్పచెప్పేమనండి, ఆడి రాజ్యంలో ఎవరిని చంపం, ఆడిని చంపం, ఎవరిని రావణాసుడిని చంపం, రావణాసుడి పేరు మీద ఎంతమంది జనాన్ని చంపుతాం, వాడి జనం అందరూ యుద్ధంలోకి వచ్చేనా, కానీ ఆడు ఊరుకోడు, ఎవడు ఊరుకోడు, రావణాసుడు ఊరుకోడు అని అంగదిని పంపాడు. ఆ శ్వేతమ్మని ఇచ్చేమన్నారండి, మా స్వామి మీ గొడవ మీరు చూసుకొని మళ్ళీ మేము బ్రిడ్జి ఎలాగైనా కట్టాం కదా, బ్రిడ్జి దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామని వెళ్ళాడు. ఆ రావణాసుడు ఏం చేడి ఉద్దేశం ఏంటంటే, రాముడు మామూలు మనిషి, ఆడిని శుభ్రంగా మనం చంపేయచ్చు, ఆడిని చంపడం పెద్ద కష్టమేం కాదనే భావనలో ఆడున్నాడు. ఈ రాముడు రాకముందండి, ఈ రావణాసుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించమని అడుగుడండి. ఏమని అడుగుడండి? ఎందుకో ఆ రాముడు అరణ్యంలో తిరుగుతున్నాడు, ఆడి దగ్గర పైసలు లేవు, రాజ్యం పోగొట్టుకున్నాడు, ఆడ పిన్నమ్మ పొమ్మందీన్ని ఎక్కడికే అరణ్యంలో తిరుగుతున్నాడు, పైగా తోలుబట్లు వేసి తిరుగుతున్నాడు. ఆడు నీకు పరిచింది రావణాసుడు అంటే ఐశ్వరుడు, ఇంటి నిండా బంగారం, పంచిభూతాలు జడుస్తాయట్ని వాడికి. ఎవరికి? రావణాసుడు. గాలివాన వస్తాయంటే ఆగంటే ఆగవలసిందని గాలివాన, అంత బలమైన వాడు ఎవరండి? రావణాసుడు. నువ్వు రాముడు, ఆ రాముడు రాముడు అంటావేంటి, నన్ను పెళ్లి చేసుకో, నన్ను ప్రేమించని అడుగుతాడని రోజు వెళ్ళిపోయి నెల ట్రైనింగ్ దానికని. ఇందులో ఒకే ఒక్క వాక్యం చెప్తున్నానండి. మన హిందూ సంస్కృతి అంతా ఇక్కడ ఉండదు. భారతీయ సభ్యత, భారతీయ సంస్కృతి ఒకటి ఉంది. రావణ, రావణ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో నువ్వు అంటున్నావు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నాకు పెళ్లి అయిపోయింది, నాకు పెళ్లి అయిపోయింది. రాముడు దేవుడు అవునో కాదో వదిలేదు. ఆడు మంచివాడు చెడ్డవాడు వదిలేదు. రాముడు దేవుడు అవునా కదా, ఆ గొడవ వదిలేదు. రాముడికిచ్చి నాకు పెళ్లి చేశారు. శివధనస్సు విరిచి నీకు అర్థమవుతుందా? వీడి పెళ్లి ఎలాగైందంటండి, ఎవడికి రాముడికి పెళ్లి ఎలాగైందంటండి? విశ్వామిత్రుడు ఆ రాక్షసులు పీడిస్తా ఉండేవారని విశ్వామిత్రుడు ఎద్దు వాడు పూజ చేసుకుంటాడంటే వచ్చే మాంసం మొక్కలు పడేసేవారు ఉన్నాడు రాక్షసులు. ఎవరినండి విశ్వామిత్రుడు? అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే దశరథకు వచ్చి రామరక్షణ పంపించినా కూడా కొంచెం యజ్ఞం చేస్తారంటే అప్పుడు దశరథుడు అన్నాడు, నాకు వాళ్ళంటే మమకారం ఎక్కువ ఉండి, నేను ఆయన పంపను, మీకు కావాల్సి ఉంటే నా సైన్యాన్ని పంపుతా అన్నాడు. అలా కదా, నీ సైన్యం నాకెందుకు, నా కూడా రామరక్షణ పంపమన్నాడు. అది పంపను అన్నాడు. అప్పుడు వశిష్ఠుడి గురువు అండి, ఎవరన్నా రాముడు గురువు, దశరథుడికి గురువు అండి, ఎవరన్నా వశిష్ఠుడు. అలా కదా, విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మణ్ పంపటం నీకు మంచి ఇస్తుంది పంపన్నాడు. విశ్వామి వశిష్ఠుడు చెప్తే ఒప్పుకున్నాడు. ఎవరండి? అప్పుడు రామలక్ష్మణులు ఆ రాక్షసులను, విశ్వామిత్రుడిని ఏ రాక్షసు అయితే బాధ పెడుతున్నారో రాక్షసును వధించాడు. ఆ వధించినప్పుడు ఆ సంతోషం కొద్ది అనేక వరాలు ఇచ్చాడు రాముడికి. ఎవడు? విశ్వామిత్రుడు. తర్వాత అక్కడికి వెళతారండి, ఎవరికి? జనక మహారాజు ఆస్థానంలోకి. శివధనస్తి ఎవడైతే విరిస్తావాడు, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను జనక మహారాజు అంటాడండి. రాముడికి ఆ రకంగా పెళ్లి అయిందండి. ఇప్పుడు ఎందుకు సీతమ్మ రావణాసురుడితో ఏం చెప్తానంటే, ఒకే ఒక వాక్యం చెప్తున్నానికి దీని మీరు అందరూ వెళ్ళిపోండి. రాముడు దేవుడు అవునా కాదని సమస్య కాదు ఇక్కడ. అది మంచివాడా చెడ్డవాడని కాదు, వాడు అవతార పురుషుడు అవునా కాదు. నన్ను పెళ్లి చేసుకున్నాడు, నేను రాముడిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నాకు భారీగా ఉంటుంది, నాకు భారీ ఇక్కడ అంటారు. హౌ కెన్ ఐ బికమ్ యువర్ వైఫ్ వెన్ ఐ ఆమ్ ది వైఫ్ ఆఫ్ అనదర్? నేను ఆల్రెడీ ఒక పురుషుడికి భార్యని, నువ్వు ఒక పురుషుడే కానీ నేను ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నిన్ను పెళ్ళాడమంటే ఎలా సాధ్యం అవుతుంది? ఎలా పాజిబుల్? హౌ కెన్ ఐ బికమ్ యువర్ వైఫ్ వెన్ ఐ ఆమ్ ది వైఫ్ ఆఫ్ అనదర్? ఆల్రెడీ ఒక పురుషుడికి నేను భార్య అయినప్పుడు అదంతా మార్చేసుకుని ఇప్పుడు నీకు భారీగా ఎలా ఉండగలను? నీకు కామన్ సెన్స్ కూడా లేదని మామూలుగా చెప్పింది. నేను నాకు పెళ్ళయింది, ఆల్రెడీ ఒక పురుషుడికి భార్యనాడు. రాముడా, ఎల్లయ్య, పుల్లయ్య ఎటుంచాడు, దేవుడా, దేవుడు కదా అని ఆల్రెడీ నాకు పెళ్ళయింది, నేను వాడికి భారీగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చేవంటే నన్ను పెళ్లి చేసుకుని, నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకుంటున్నావు, ఎలా నీకు భార్య ఇప్పుడు అవ్వగలను? ఆల్రెడీ ఒక పురుషుడికి భార్య అయిపోయాను, ఎప్పుడు అయిపోయింది పెళ్లి? హౌ కెన్ ఐ బికమ్ యువర్ వైఫ్ వెన్ ఐ ఆమ్ ది వైఫ్ ఆఫ్ అనదర్? భారతీయ సంస్కృతి అంతా ఇక్కడ ఉంది, భారతీయ సభ్యత అంతా ఇక్కడ ఉంది. ఆడు రాముడి దేవుడా కదా, వీలే. ఆల్రెడీ వాడికి భార్యని, వాడు మంచివాడో చెడ్డవాడు ఆల్రెడీ వాడికి భార్యని. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది, ఇక్కడ వచ్చి ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుని నీకు భార్యగా ఎలా ఉండటం సాధ్యం? ఇది భారతీయ సంస్కృతి, ఇండియన్ కల్చర్ అంతా ఈ వాక్యంలో, ఇండియన్ సివిలైజేషన్ అంతా ఈ వాక్యంలో. నేను కథ ముగించేస్తాను తొందరగా. అంగదుడు వెళితే రావణాసురుడు అంటాడు, రాజీని కుదరం అన్నాడు. ఏమన్నాడండి? ఆయన చచ్చిపోయి బాగా ఉంటే రాజీ గారు వస్తాడన్నాడు. విధి బలీయమైనది, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ వాల్మీకి రాస్తాడని. విధికి బలీయమైనది సామ్రాజ్యాలు కొట్టిపోతాయన్నాడు. విధి నీకు వక్రిస్తే సామ్రాజ్యాలు కొట్టిపోతాయన్నాడు ఎవరు? వాల్మీకి. విధి బలీయమైనది, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. అంటే నువ్వు ఏనుగైనా నీకు రోజులు అనుకూలంగా లేకపోతే పీనుగా అయిపోతా ఉన్నాడు వాల్మీకి. మీరందరూ ఏనుగలే, మీరందరూ రోజులు మీకు అనుకూలంగా లేకపోతే పీనుగులు అయిపోతారు అన్నాడు. ఏనుగులు పీనుగులు అయిపోతాయి అన్నాడు వాల్మీకి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఏనుగులు పీనుగులు అవుతాయి అన్నాడు. ఆ డెస్టినీ మీకు వంద వేల కోట్లు ఉన్నాయనుకోండి, వంద వేల కోట్లు పోవడానికి ఆ టైం వస్తే 10 రోజుల్లో పోతున్నాం 100 వేల కోట్లు. బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించిపోయిందని మొఘలై సామ్రాజ్యం అంతరించిపోయిందండి. సామ్రాజ్యాలు అంతరించిపోయినాయి. How can I become your wife when I am the wife of another? Immortal sentence. అది మంచివాడు చెడ్డాడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మరి నన్ను ప్రేమించి నన్ను ప్రేమించండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది రావణాసుడు ఒప్పుకోలేదు. యుద్ధమే చేస్తాను, యుద్ధంలో నాన్న చంపుతా అన్నాడు. ఎవరండి రామ్? ఆడు ఇచ్చేసాడు నాన్నకి ఆ మాటలు పుచ్చుకుని. ఆడు యుద్ధానికి రాజుకి ఒప్పుకోవటం లేదని వచ్చేసాడు. ఆడు పాప అంగదగ్గర మాట్లాడకుండా వచ్చేసాడు. కృష్ణుడు ఈ మాట దుర్యోధనుడికి చెప్పాడు, మీరు రాజు పట్టం మంచిదని. అంగదుడి రాయిభారం ఎలా ఉందో కృష్ణుడి రాయిభారం కూడా ఎలాగైందని. కృష్ణుడు ఏమన్నా అంటే దుర్యోధనుడు ఎంతకోయా, మీరు ఇద్దరు అన్నదమ్ముని పిల్లలో, మీరు పాండవులు ఒక్కటమే, మేం పరాయి వాళ్ళం ఇంకా, మీరు అన్నదమ్ముని పిల్లలో, మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే, అప్పుడు పోనీ వాళ్ళకి ఐదు ఊళ్ళు పడైంది, వాళ్ళకి ఐదు ఊళ్ళతోటి కాలక్షేపం చేసి అలా బదులుతారంటే, అప్పుడు అది సూది మోపినంత స్థలం కూడా పాండవులకి ఉన్నాడు. ఎవరండి? దుర్యోధనుడు. ఎవరంటే అంగదుడిలాగా వచ్చేలేదండి. ఎవడండి? కృష్ణుడు. అని ఒక మాట అంటాడు. ఎవరండి? జెండాపై కపిరాజు. ఆడు దేవుడు అన్నాడు. రాముడు అలా అంటాడు, పాపం మంచివాడు. జెండాపై కపిరాజు, రథం నేను తోలుతాను. రథం రథం మీద అర్జునుడు కూర్చుంటాడు. అర్జునుడు సవ్యసాచుడు. మనం కుడి చేత్తోడు రాయగలం కానీ ఎడం చేత్తోడు రాయలేమండి. నీకు అర్థం చదువుతుంది రాత కుడి. అర్జునుడు రెండు చేతులతోడు సమానంగా యుద్ధం చేయగలడు. నేను బండి తోలుతాను, నేను బండి తోలుతాను. అర్జునుడు యుద్ధం చేస్తాడు. జెండాపై కపిరాజు. ఆ జెండా పైన హనుమంతుడు ఉంటాడు, తోలు ఒళ్ళు చేస్తాడు మిమ్మల్ని. నేను అర్జునుడు కాదు యుద్ధం చేసి. జెండాపై కపిరాజు. కపి ఎవడు? హనుమంతుడు. అంటే అర్జునుడు రథానికి పైన హనుమంతుడు జెండా పెట్టుకుంటాడు. ఈ పద్యం నాకు జ్ఞాపకం రావటం. తిరుపతి వెంకట కూడా అద్భుతంగా రాశారండి ఈ పద్యం. ఇప్పుడు అన్ని సినిమాలండి, ఈ నాటకాలు లేవు, ఇదే పూర్వం ఆ కల్చర్ లేదు, హరిదాసులు లేరు. ఇప్పుడు ఏ సినిమాలు అంటారు, డ్యాన్సులు అంటారు, అక్కడ ఏదో పార్క్ అంటారు, అక్కడ ఇద్దరు కూర్చుని డ్యాన్స్ చేయమంటారు. జెండాపై కపిరాజు వెంకటక. ఈ పద్యం నేను మర్చిపోయిన, అద్భుతంగా ఉంటుంది. తిరుపతి వెంకట కవులు రాశారండి ఈ పద్యం. ఈ పాటలు మర్చిపోయారు అందరూ. ఇదే సినిమా పాటలు వచ్చేసిరండి. ఆ సినిమా పాటలు దానికి అర్థం ఉండదండి. జెండాపై హనుమాన్ ఉంటాడు. ఎవరు జెండాపై ఎవరు ఉంటారు? హనుమాన్ ఉంటాడు. నేను బండి తోలుతాను. ఆ బండి మీద అర్జునుడు కూర్చుని యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని నువ్వు, ఈ భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యులు పెద్ద పెద్ద వాళ్ళు నీ తరఫున ఉన్నారు. నీతో సహా ఆ పెద్దవాళ్ళని నీతో సహా వరుస పెట్టి చంపేసుకుంటూ మేము వచ్చేస్తాంటే, గొప్ప నూర్చినట్టు నూరు చేస్తా ఉన్నాడు కృష్ణుడు. గొప్ప నూర్చినట్టు నూరు చేస్తాంటే నీ సైన్యం అంతా చచ్చిపోతాంటే, అప్పుడు నువ్వు అయ్యో అయ్యో నా సైన్యం అంతా చచ్చిపోతున్నారు, చావు నాకు కూడా దగ్గరకు వస్తుందని వెరికేకలేసిన నేను రక్షించేప్పుడు అక్కడ ఉన్నాడు దుర్యోధన. అది ఆలోచించుకోన్నాడు. అంగది నోరు మూసుకొచ్చేసాడు కృష్ణుడు. నోరు మూసుకుని వస్తాడో చెప్పవలసిన మాటలు చెప్పొచ్చేసాడు. ఆడి కత్తిరాజు ఉంటాడు జెండా పైన. ఒకళ్ళు చీర ఆడే తీసేస్తాడు మొత్తం అందరూ శిరస్సులు అన్నాడు. ఆడి మహాబలవాన్ ఎవడండి? హనుమంతి ఊరికి చెట్టు ఎలా ఉన్నాడు, చెట్టు పడిపోదు. మరి అరుణాచలం అంటే కొండ, అరుణాచలం కొండ. ఆ కొండను ఇలా చేతులు పట్టుకోగలడు. అరుణాచలం లాంటి కొండనే ఇలా చెయ్యి కదిపేసేలా చేతులు పట్టుకోగలడు. అతి బలవాన్. అందుకే రాముడు అంటాడండి, నీ కోరికలు కావాలంటే నా దగ్గర రావక్కర్లేదు, వాడు చాలండి. నీకు ఏదైనా కోరికలు నెరవేర్చుకోవాలనుకోండి, నేనెందుకు, హనుమంతుడు చాలంటాడు. వాడు శివుడు కూడా. అయితే నేను బండి చాలుతా ఉంటాను, అర్జునుడు యుద్ధం చేస్తాడు, జెండాపై ఎవడుంటాడు? హనుమాన్ మారుచి హనుమంత. ఆడికి అంటాడు, మీ ఇద్దరం మీకు కనిపిస్తా ఉంటాం, ఆడి కనిపించడు, మా ఇద్దరి కంటే ఆడే ఎక్కువ మంది జనాన్ని చంపేస్తాడని చెప్పాడు. ఏమండి ఈ రామ రావణాసురుడి యుద్ధంలో రామరావణ యుద్ధం ఎలా ఉంటుందని అడిగారట. అది పోల్చడానికి వీల్లేక, రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగా ఉంటుంది, ఇంకా పోల్చడానికి అవకాశం లేదన్నారు. ఇంకో యుద్ధంతో పోల్చడానికి అంటే రాముడు ఎంత, రాముడు కృష్ణుడిగా ఉండడం ఎంత బుద్ధిమంతుడు అంటే అండి, ఇంకో రోజు నాడు చచ్చిపోతాడనగా అందరూ చచ్చిపోయాడు, సైన్యం చచ్చిపోయారండి, తర్వాత కుంభకర్ణుడు చనిపోయాడండి, తర్వాత రావణాసుడు కుమారుడు ఒకడు ఆడి పెద్ద యుద్ధ వీరుడు ఆడి చనిపోయాడు. ఇంకా రావణాసుడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చిందండి. మొదటి రోజు యుద్ధం చేశాడండి. యుద్ధం చేస్తే ముందాడు గుర్రాలను చంపాడు రాముడు, మీకు అర్థమవుతుంద, రథాన్ని చంపాడండి. ఆ చేతిలో ఉన్న బాణాలను ఆయుధాలని ఈ ఆయుధాలు పెట్టి కొట్టేశాడు రాముడు. వాడు కొట్టేస్తే కట్టుకున్న బట్టలతోటి మిగిలిపోయాడు. ఇంక యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు, గుర్రాలు చచ్చిపోయాడని రథం విరిగిపోయిందండి కట్టుకున్న బట్టలతోటి. ఇక్కడ రాముడి వైభవం ఇక్కడ ఉంది. రాముడు రాముడే, కృష్ణుడిగా చెప్పడండి వాడు. రాముడు రాముడే, మర్యాద దేవుడు. ఏం దేవుడండి? మర్యాద దేవుడు. మా ఆవుదోడ పారిపోయింది, మీ కొండలో దాక్కుండా మాట్లాడండి. అలా ఆవుదోడ పారిపోయినట్లుగా కొండలో వెళ్తా, కొండలో దాక్కుంటున్నది. అది ఏ పెరిగేది తినటానికి వచ్చేసాడు. ఆడు పెరిగి దొంగతనం చేసి మొత్తం దాడి తిండా కూడ కుర్రోళ్ళు ఉంటారు, ఆ గొల్ల పిల్లలు వాళ్ళకి పెట్టేస్తాడండి. ఆడు శ్వాసలిష్టండి. ఆడు కృష్ణుడు శ్వాసలిష్టండి. అయితే రాముడి కంటే కృష్ణుడు ఒక విషయం, రాముడంటే రాజ్యం, దానికి ఎంట్రీ వీలు, అపాయింట్మెంట్స్ ఇవి ఉంటాయండి. రా కృష్ణుడి దగ్గర ఎలాగే మనం వెళ్ళిపోయి కూర్చోవచ్చు, రాడు మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఆడు శ్వాసలిష్టండి. ఎవరండి? కృష్ణుడు గొల్లను కూడా తిరుగుతాడు. ఆ రాముడు అలా కదన్నాడు. అంటే రాజు టీవీ, రాజు మంత్రి మర్యాదగా మాట్లాడిన రాజు మర్యాదలు అన్ని మామూలేండి. కృష్ణుడు అలా కదా, మంత్రుడు తిరుగుతాడు, మనం కొడితే పడతాడు, ఆడు మనం కొడతా ఉంటాడు. ఈ శ్వాసలు ఇచ్చండి. ఎనపోయి తినేస్తాడు పాలు, అక్కడ దొంగతనం చేసి అన్ని ఆడికి తాగే కూడా ఉన్న జనం ఉంటారు, వాళ్ళకి వాళ్ళకి పోషేస్తాడు పాలు. మొత్తం పాలన్నీ ఆడే ఏం చేసుకుంటాడండి? కొంత పాలు ఆడికి కూడా జనాలు వేసుకుంటాడండి. గొర్రె పిల్లలు ఆడు. రాముడికి పెద్ద, కృష్ణుడికి పెద్ద పేరు ఏంటంటే వెన్న దొంగ అన్నాడు. వాడు వెన్నపోతు దొంగతనం చేస్తాడు. ఆడి పేరే వెన్న దొంగ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీ మనస్సు వెన్నపూసలాగా అంత, మీ మనస్సు ఎప్పుడైతే వెన్నపూసలాగా అంత, వెన్నపూస ఎంత మృదువుగా ఉంటుందో, మీ మనస్సు కన్నా అంత మృదువుగా ఉంటే మీ మనస్సును దొంగతనం చేసి వాడి స్వరూపమైన మోక్షం మీకు ఇచ్చేస్తాడు. అది దొంగతనం అంటాడు. అది వెన్న దొంగ అనే పేరు ఆయనకు వచ్చి వెన్న పూస ఎంత మృదువుగా ఉంటుందో, ఎంత మధురంగా ఉంటుందో, మీ మనస్సుకు అంత మధురంగా, మీ మనస్సు అంత తీపిగా, అంత మృదువుగా ఉంటే అంటే మీ మనస్సును ఆడే దొంగతనం చేసి వాడు స్వరూపం మీకు ఇచ్చేస్తాను. అది వెన్నపూస దొంగ అంటే. ఈ తిరుపతి వెంకటకౌలి పద్యం ఒకసారి మీకు చదివినిపిస్తాను, మర్చిపోయాను. వర్ణిస్తాడండి ఈ డ్రైవరు అర్జునుడు యుద్ధం చేస్తాడు, జెండాపై కప్పు రాసి ఎలా కోసేస్తామో మొత్తం సాగిదానంత అద్భుతంగా రాశాడు నా పోయిట్రీ వెంకటకౌడు. ఇప్పుడు సాహిత్యం లేదండి, ఇప్పుడు సాహిత్యం పిల్లలకు పద్యాలు రావు, సాహిత్యం లేదండి. ఏదో రేట్ అంటున్నారు, క్యాట్ అంటున్నారు, ఏదో అంటున్నారు. అసలు సాహిత్యం అంతా పోయింది. ఎవరికి పద్యాలు రావండి పిల్లలకి? ఏ మార్కులు చూస్తే 80 అంటున్నారు, 90 అంటున్నారు, ఏదో డాన్సులు పూర్తి చేస్తే సరిపోతుంది అంటున్నారండి. మా పిల్లలు బీఏ చదివేశారంటారు, బీఎస్సీ చదివేశారంటారు, వాళ్ళకి ఏమి రాదండి. ఏంటో మనకు తెలియదు మరి వాళ్ళకి, వాళ్ళకి ఏమి రాదు వాళ్ళకు. తిరుపతి వెంకట కౌలు పద్యం ఒకసారి ఎప్పుడో చదివినిపిస్తాను, ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. మనం ఒళ్ళు జలధరించేస్తున్నా పద్యం చదువుతాను. అంత అద్భుతంగా రాశారు వెంకట కౌలు. ఆ తిరుపతి వెంకట కౌలు ఒక ఆయన ఎండగండి. తిరుపతి వెంకట కౌలు జంట కౌలు అండి. వాళ్ళిద్దరికి మీసాలు ఉంటాయి. ఆ కౌలు ఒక ఆయన ఎండగండారు. పూర్వపు రోజులు వాళ్ళ తాతలు ముత్తాతలే ఎండగండాడు. మీసాలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళా మీసాలతో వెళ్తారు. మీరు మమ్మల్ని సంస్కృత భాషలో ఓడిస్తే ఒక మీసం తీసేస్తాం, ఎవడైనా సరే. తెలుగు భాషలో ఓడిస్తే ఇంకో మీసం తీసేస్తాం. రెండు భాషల్లో ఓడిస్తే రెండు మీసాలు తీసేస్తామని చెప్తారు, ముందే చెప్తారు. మీసాలు తీసేస్తాం రెండు భాషలండి, సంస్కృతం, తెలుగు. మీరు మమ్మల్ని రాజ్య పెద్ద పెద్ద సభలకు వెళ్ళి వరండి, మీసాలు వేసుకుని వెళ్ళి వరండి. ఈ మీసాలు ఎందుకు చేయించడానికి మేము మగవాళ్ళం. మీరు మమ్మల్ని సంస్కృత భాషలో ఓడిస్తే ఒక మీసమే తీస్తాం, తెలుగు భాషలో ఓడిస్తే ఇంకో మీసం తీస్తాం. రెండు భాషల్లో ఓడిస్తేనే కానీ రెండు మీసాలు తీయం. అలాగే ఉంటారు రెండు మీసాలు, ఓడించుకోడు ఎవడుంటారు రండి అంటారు సాహిత్యం. అంత సాహిత్యం అంత పెద్దవాళ్ళు, రెండు మీసాలు ఉన్నాయండి, ఇలా ఉంటారు. ఇంకా ఢీ కోట అంటే దొన్నపోయి ఆంబోజుల్లాగా ఢీ కోటమండి సాహిత్యంలో. వేసవాడు ఒక పద్యం చెప్తే గొక్క చెప్పుకుని వీళ్ళు 10 పద్యాలు చెప్తారు. ఆ వేగం కూడా, వేగం పుంజుకుంటారు మామూలుగా చెప్పడం కదా, వేగం సాహిత్యాన్ని మళ్లించేస్తారండి. జీడిపాకం అటు ఇటు చెప్పినట్టండి ఆ సాహిత్యాన్ని శంకరా మరి శంకరాచార్యుల వారికి సాంస్క్రిట్ లో శక్తి ఉండేదాన్ని. ఎటుపడితే తిప్పేయగలండి సాంస్క్రిట్. ఈ చరిపుస్తకం ఉంటే వెంకట కౌలు మన తెలుగు భాషను ఎటుపడితే అటు మళ్లించగలరండి. ఎవరు రావణాసుడిని ఇంకా చంపేయలేదని మనం. ఇంక రావణాసుడు బతుకున్నాడండి, వాడు తొందరలో చంపేద్దాం. ఇప్పుడు వీడేమన్నారంటే వాడు వాడు మిగిలాడండి. ఎవరు మిగిలారండి? రావణాసుడు రథం పోయిందండి, ఆయుధాలు పోయి గుర్రాలు చచ్చిపోయినాయి. అప్పుడు రాముడు రావణాసుడితో ఏమంటాడంటే ఈ ఒక్క మాట వినండి, నువ్వు ఉదయం మొదలు సాయంత్రం దాకా యుద్ధం చేసావు, గుర్రాలు చచ్చిపోయినాయి, గుర్రాలు చచ్చిపోయి రథం విరిగిపోయింది, నువ్వు కట్టుబట్టలతో ఉన్నావు, తర్వాత ఈ చేతిలో ఉన్న ఆయుధాలన్నీ పోయినాయి, ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి, నీ చేతిలో ఆయుధాలు లేకుండా నేను చంపను, నీ చేతిలో ఆయుధాలు లేకుండా నిన్నేను చంపను, నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళిపో, స్నానం చేసి భోజనం చేయి, శుభ్రంగా నిద్రపోయి రాత్రి, ఈ రాత్రి శుభ్రంగా నిద్రపు, కొత్త కుర్రాలు వేసుకో, కొత్త రథాలు వేసుకో, కొత్త ఆయుధాలు తీసుకురా, అప్పుడు నీకు యుద్ధం చేస్తాను. నీ బంగారం అంటే పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉన్న దుమ్మని బంగారం అంటే దుమ్మే కానీ పచ్చగా ఉన్న దుమ్ము. బంగారం కూడా మట్టిలోంచి వస్తుంది, మీలో చాలా మంది తెలియకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ తెచ్చిన నీ బంగారంతో పట్టిపోమంటాడు. ఆ ఇల్లు ఓటాలు అన్నది చాగరాజు అన్నగారిది, చాగరాజు శీర్షకం ఓటాలు అన్నాడు. చాగరాజు అన్నగారు అంటాడు నువ్వు ఎలాగో పాడైపోయావు, అన్నగారు ఏమంటాడు నువ్వు ఎలాగో పాడైపోయావు, ఆ బంగారం నాకు ఇచ్చేయమంటాడు. ఎవరండి నువ్వు ఎలాగో పాడైపోయావు, నిన్ను ఇంక పాడైపోయిన వాళ్ళు ఎక్కడ వేసేసారు, నువ్వు ఎలాగో పాడైపోయావు, అయితే బంగారం నాకు ఇచ్చే, నువ్వు పుచ్చుకుని నాకు ఇచ్చే అంటాడు. ఎవరండి అన్నగారు అంటాడు. అది ఇవ్వడండి, మీరు ఎలా తెచ్చారు అలా పట్టిపోండి అంటాడు. ఇంకా అప్పటి నుంచి త్యాగరాజు అన్నగారు త్యాగరాజుతో మాట్లాడటం మానేశాడు. ఇన్ని విరోధాలు భరించాడు అంటే వాడు మనస్సును బలవంతం చేయలేదు. నీకు కావాల్సింది బంగారం ఉంది, డబ్బు ఉంది, 1000 ఎకరం కొనుక్కోవచ్చు ఆ బంగారంతో, బస్తా 4 రూపాయల రోజు కావాల్సింటే నేను తీసుకో, ఎడగటాలేదు కదా, తంజావూరు రాదు కానీ ఆయన పంపాడండి. అంతేకాని నేను అడగటాలేదు కదా, లోపల నుంచి వచ్చింది ఎల్లో డస్ట్ అది. రామకృష్ణ పరమహంస గారు అండి, మట్టి ఒకటి రాయి ఒకటి బంగారం ఒకటి, పక్కనే గంగా నది ఉందండి. అదే వేరు దక్షిణేశ్వరంలో ఆయన దక్షిణేశ్వరంలో తపస్సు చేశాను. ఇంత మట్టి మొక్క అండి, ఇంత రాయి మొక్క, ఇంత బంగారం మొక్క పట్టుకెళ్ళి కూడాను, ముందు మట్టి వదిలివాడండి, ఎందులో అండి గంగా నదిలో, తను రాయి వదిలివాడండి, ఆఖరి బంగారం వదిలేసేవాడండి, ఎందులో అండి అందులో వదిలేసేవాడండి, ఆ బంగారం మొక్క వదిలేసినప్పుడు ఆయన అనుకున్నాడు. మట్టి వదిలినప్పుడు, మట్టి వదిలినప్పుడు నా మనస్సు ఎలా ఉందో, బంగారం వదిలినప్పుడు కూడా నా మనస్సు అలా ఉందా లేదా అని చూసుకున్నాడు. సరిగ్గా మట్టి వదిలినప్పుడు ఎలాగ ఉందో, బంగారం వదిలినప్పుడు అలాగే ఉండేదట. ఒడ్డుకు వచ్చేసాను అనుకున్నాడు. అప్పుడు కలకత్తాలు ఈయన పెచ్చోడు అనుకునేవాడు. లోకం ఏమనుకుంటే అలా నేను ఒడ్డుకు వచ్చేసాను అనుకున్నాడు. లోకం అంటే కుక్క తోకలాంటిది అండి. కుక్క తోక ఉంటే ఎవడు తీరుస్తాడండి? కాదు, లోకం అంటే కుక్క తోకలాంటిది. ఆ కుక్క తోక వంకర ఎవడు తీయగలండి? లోకం ఎప్పుడు అలాగే ఉంటుందండి. ఎవడో పడవు నాకు అనవసరం, నేను ఒడ్డుకు వచ్చేసాను అనుకున్నాడు. ఎవరండి రామకృష్ణుడు? అప్పుడు ఈ బంగారం అంతా రాజుగారికి పంపేశాడు. అంటే ఇష్టం లేక కాదండి, నీకు రాముడు కావాలంటే రాముడు ఉన్నాడు, బంగారం కావాలంటే బంగారాన్ని మనస్సును అడిగాడు. ఈ నిధి 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 తాలూకు సుఖం కంటే రామ నీ సన్నిధి ఎక్కువ సుఖం అని నా మనసు చెబుతుంది అని మర్యాదగా మొత్తం బంగారం అంతా పంపించాడండి. అన్నగారికి ఇవ్వనంతగా ఆ రోజు మొదలు తమ్ముడు త్యాగరాజు మళ్ళీ మాట్లాడలేదండి అన్నగారు. ఎవరికి ఇంట్లో ఆ బంగారం ఇంట్లో విరోధాలు తెచ్చింది. ఇంకా భగవాన్ అప్పుడు 5:30 అవుతాను, ఇంకా మన భగవాన్ ఇవాళ భగవాన్ వదిలేసాం. ఇవాళ మీకు రాముడి గురించి 10 నిమిషాలు చెప్పి భగవాన్ లోకి వచ్చేద్దాం అనుకున్నాం. రాముడు ఆకర్షణ ఎటువంటిది? రాముడు ఆకర్షణ అంటే త్యాగరాజు ఏమన్నాడంటే మన మనస్సు సున్నితమైతే రాముడు మనల్ని ఆకర్షించడం లేదు, రాముడు మనల్ని ఆకర్షించడం లేదని మీరు ఎవరు అనుకోకండి. రాముడు ఎంత పవిత్రుడో మీరు కూడా అంత పవిత్రులు అవ్వండి, ఆకర్షించి తీరుతాడు మిమ్మల్ని రాముడు అన్నాడు. రాముడు మనల్ని ఆకర్షించడం లేదు, ఎవరిని త్యాగరాజును ఆకర్షించాడు, వాడిని ఆకర్షించాడు మీరు అనుకోకండి. రాముడు ఎంత పరిశుద్ధుడో, రాముడికి కపటం ఎలా ఉంటుందో తెలియదు. రాముడే కదా, రామకృష్ణ పరమహంస గారికి అసలు లౌక్యం లేదు. రామకృష్ణ పరమహంస గారికి లౌక్యము లేదు, భోగము లేదు. కొంతమందికి లౌక్యం లేకపోయినా భోగం ఉంటుందండి. దీనికి రెండు లేవండి. ఎవరికండి? రామకృష్ణ పరమహంస గారికి లౌక్యం లేదు, అలా మాట లౌక్యం ఎలా మాట్లాడాలో తెలియదు. లౌక్యం లేదు, భోగం లేదు. రాముడు చాలా చెప్పాడండి అది. రాముడు మనల్ని ఆకర్షించడం లేదంటే ఎవరో భద్రదల రామదర్శి గారు దర్శనమిచ్చారు మనకి, అలాగా అనుకోకండి మీరు. రాముడు హృదయం ఎంత పవిత్రమైందో, మీ హృదయం ఎంత పవిత్రమైతే ఆయన హృదయాన్ని మీకు చోటు ఇచ్చి తీరుతాడు, ప్లేస్ ఇచ్చి తీరుతాడు అన్నాడు త్యాగరాజు. ఆయన ఆకర్షించి తీరుతాడు అన్నాడు. అట్రాక్షన్ ఏంటండి? అట్రాక్షన్ మనం అంటాం చూడండి, ఏదో ఆకర్షణ లాగేస్తానండి. అది ఏ శనగపప్పు తినేసి గొల్లి తినేయాలండి. దగ్గు చేస్తానని తెలిసినా చెయ్యి జడిపి వేరుశనగపప్పు మీద పడిపోతుంది అని అంటారు కొంతమంది. వేరుశనగపప్పు ఇష్టం అనుకోండి కొంతమందికి, అది ఎక్కువ తింటే దగ్గు చేస్తానని తెలిసినా చెయ్యి అక్కడ పడిపోతుంది అంటారు. మీకు అర్థమవుతుందా?